పరమాత్మకు ఉండేవారు. ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావటానికి ఒకటి మమత, రెండు ఆసక్తి, మూడు కర్మఫలం పట్ల అపేక్ష. ఈ మూడు తగ్గించుకోమని వాళ్ళు మనకి గీతా ప్రవచనంలో భగవంతుడు స్వామివారి భగవద్గీతలో చెప్పారు. ఒకటి మమత, మమకారం స్లోగా తగ్గించుకుంటూ రావాలి. ఏంటి, అహంకారంలోనే కారం ఉంది, మమకారంలోనే కారం ఉంది, ఆ కారం తగ్గించుకుంటూ రావాలి. ఆ మమత తగ్గించుకుని ఒకే రోజున తగ్గేది కాదు, అది నెమ్మదిగా. అంటే మన చూపు అక్కడ ఉండాలి, మన గురి అక్కడ ఉండాలి. ఓహో, మనం పొందవలసింది అది కదా అనేటువంటి గమ్యం ఒకటి మమత. తర్వాత రెండు ఫలాపేక్ష, అంటే ఫలకాంక్ష. ఫలం రావాల్సింది వస్తుంది, రాంది రాదు. అంటే మనం ఏమనుకుంటామంటే మనలో ఉన్న బలహీనత ఏంటంటే ఆ కర్మఫల కాంక్ష, కర్మఫలం మీద మనకు కోరిక లేకపోతే అది మనం రాదని అనుకుంటాం. కర్మఫలం మీద మనకు దేహ ప్రారంభంలో వచ్చింది ఉంటే కర్మఫలం మీద కోరికున్నా వస్తుంది, కోరిక లేకపోయినా వస్తుంది. కోరిక లేకుండా వచ్చింది మనమే బంధించదు, చిత్తశుద్ధి కలగజేస్తుంది. కోరిక చెడు తెచ్చిపెట్టుకున్నది బంధిస్తుంది. మనం చేయగలిగింది ఎంత చిన్న చిన్న ఒక ఇటుకి, అది చిన్న ఇటుక మొక్కలలాగా, ఇటుక మొక్కలతో మేడ ఎలా తయారవుతుందో, చిన్న చిన్న సేవలు, చిన్న చిన్న మంచి మాటలు, చిన్న చిన్న సహాయాలు, అలా చిన్న చిన్నవి చేసుకొస్తే మన ఒక పూర్ణత్వం వస్తుంది మన జీవితంలో. ఒకే గంటలో వచ్చి ఒక గంటల బిల్డింగ్ తయారైపోదు. అలాగే చిన్న చిన్న ఇటుక మొక్కలతోటి, ఇటుకలతోటి ఆ బిల్డింగ్ పెద్ద ఎలా తయారవుతుందో మనం చేయగలిగింది. దట్ ఈస్ కొంచెం జపం చేసుకోవటం, ఏదో 10 నిమిషాలు ధ్యానం చేసుకోవటం, ఇతరుల గురించి మనం కొంత ఆలోచించటం. మన గురించి 24 గంటలు మన గురించే కాకుండా ఇతరుల గురించి కొంత ఆలోచించటం. మన గురించి మనం ఏదో ఆలోచించుకుంటాం కదా, పోనీ మన గురించి ఒక గంట ఆలోచించుకుంటే ఇతరుల గురించి అయినా ఒక 5 నిమిషాలు ఆలోచిస్తే సరిపోతుంది. 5 నిమిషాలు ఆలోచించిన దానివల్ల మనకి ఆధ్యాత్మిక చైతన్యం పెరగదు. 5 నిమిషాలు వేస్ట్ అవ్వదు, మరణానంతర జీవితంలో కలిసి వస్తుంది, మనం పవిత్రులు అవుతుంది, మన ఆత్మజ్ఞానానికి సహాయపడుతుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంగతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేణ అవిగచ్చతి. భగవంతుడు ఏమని చెప్తున్నారంటే, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, నీకు శ్రద్ధ లేకుండా భౌతిక జ్ఞానం కానీ ఆధ్యాత్మిక జ్ఞానం కానీ కరగదు. ఒకవేళ నీ పొట్ట కోసం విద్యను నేర్చుకున్న వాడు కూడా ఎంతో కొంత శ్రద్ధ ఉండాలి, నేర్చుకోవడం ఆ తపన ఉండాలి. దీనికి పెట్టుబడి ఏమి ఒక్కలే, బయట పైసలు ఏం పెట్టుబడి ఒక్కర్లే, తెలుసుకోవాలనే కాంక్ష. ఆ శ్రద్ధ కల, ఆ శ్రద్ధ ఎలా కలుగుతుందంటే సాధిపురుషులతో సహవాసం వల్ల, సాధిపురుషులకు సేవ చేయటం వల్ల నీకు శ్రద్ధ కలుగుతుందని శాస్త్రం చెప్తాను. సాధిపురుషులకు మనం అందరం సేవ చేయలేకపోతున్న అవకాశం మనకు లేకపోవచ్చు, కనీసం వారితో సహవాసం వల్ల, సత్పురుషుడు సహవాసం వల్ల నీకు శ్రద్ధ కలుగుతుంది. తప్పరగా సంగతేంద్రియ, ఆ శ్రద్ధ గలవాడకంటే వాడి దృష్టి అంతా సాధనమేదే ఉంటుండొచ్చు. ఆ సాధన బలం మనం సాధన చేసుకోవాలి, తరించాలి. ఈ శరీరాలు క్షణభంగురాలు, ఇవాళ ఉన్న శరీరం రేపు కనపడదు. జీవుడు ప్రాణం పోకడ, వర్షం రాకడ, ప్రాణం పోకడ ఏ క్షణం జరుగుతుందో చెప్పలేము. అంచేత క్షణభంగురాలు, ఈ శరీరం క్షణభంగురం. అంటే 24 గంటలు నీ పొట్ట కోసం చూసుకోకుండా కొంచెం సామాజిక శ్రోత కలిగి ఇతరులకి నువ్వు ఎంతో కొంత ఇటుక, ఏది ఒక ఇటుక మీద ఇటుక చేర్చినట్టే చిన్న సహాయమైనా పెద్ద సహాయం నువ్వు చేయలేకపోవచ్చు, సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడమని. ఒక సమాజానికి నువ్వు ఎంతో కొంత ఉపయోగపడమనుకో, నీ శరీరం గురించే నేను 24 గంటలు ఆలోచించుకుంటానేమో, ఒక 1000 సంవత్సరాలు నువ్వేం బతకవు. అంటే నీ బాడీ మెయింటైన్ చేసుకోవడం, నీ పని చూసుకోవచ్చు, ఎంతో కొంత సమాజానికి కూడా ఉపయోగపడి, ఇతరుల గురించి కూడా కొంత ఆలోచించు. నీ గురించి నువ్వు ఎలా ఆలోచించుకుంటున్నావు, ఇతరుల గురించి కూడా కొంత ఆలోచించు. ఇతరుల గురించి ఆలోచన కూడా నువ్వు నేను పవిత్రను చేస్తున్నావుగా. పవిత్రతనే, ఆ ఏకాగ్రతనే గేట్లోంచి మనం మోక్షంలోకి వెళ్ళాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియః. తత్పర అంటే వాడు ఆ శ్రద్ధ, వాడు ఎలా ఉంటాడంటే సాధనం ఏదే వాడికి, వాడి దానమే నిష్ఠ దానమేదే ఉంటుంది వాడికి. సాధనం మనతోటి మాట్లాడుతూ ఉంటాడు, మనతోటి పనిచేసుకుంటూ ఉంటాడు, మనతోటి తిరుగుతూ ఉంటాడు. కానీ వాడు ఏంటంటే మనం సాధించాలి, మనం సాధించవలసిన ఏదో సాధించాలి, ఏదైతే పొందాలో దాన్ని ఇప్పుడే పొందాలి, ఈ జీవితంలోనే పొందాలి అని వాడు మనసక్క మనతో మాట్లాడుతున్నప్పటికీ ఆ సాధన మీదే ఉంటుంది, దాని మీదే ఉంటుంది దాని వాడు మనస్సు, వాడి ఇంద్రియాలను కూడా దాని మీదే ఉంటాయి వాడికి. ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే సత్పురుషులతో సహవాసం చేయటం వల్ల, స్వాదిపురుషులకి నువ్వు సేవ చేయటం వల్ల, వాడితో సహవాసం చేయటం వల్ల నీకు శ్రద్ధ కలుగుతుంది, శ్రద్ధ వల్లను నీకు జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం వల్ల నిర్వాణ స్థితి కలుగుతుంది, శాంతి కలుగుతుంది అని. ఆ శ్రద్ధ గల ఉన్న వాడికి అదే నిష్ట అంటే లోపల కాంక్ష ఉండాలి. కానీ మనతో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ సాధనాలు చేసుకుంటూ ఉంటారు, తరించిపోతారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ శ్రద్ధ, శ్రద్ధ ఉన్నవాడిని సంసారం విడిచిపెడుతుంది, శ్రద్ధ ఉన్నవాడిని ప్రకృతి విడిచిపెడుతుంది, శ్రద్ధ ఉన్నవాడిని కర్మబంధం విడిచిపెడుతుంది, శ్రద్ధ లేని వాడిని సంసారం విడిచిపెట్టదు. కర్మబంధం విడిచిపెడితే మాయ దారి పోదు. ఈ భగవంతుడికి చెప్పిన మాట మీద మనం విశ్వాసం కుదరటం లేదనుకోండి, దానికి ఒకటే గుర్తి, మన బుద్ధిలో ఉన్న దోషం కారణం. భగవంతుడు వాక్యం మీద నీకు గౌరవం లేనప్పుడు భగవద్ అనుభవం నీకు రాదు.
శ్రద్ధావన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ.
వాడు మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం స్లోగా వాడు సంపాదించుకుంటూ ఉంటాడు. ఇంటికి మీద ఇంటికి పేర్చుకున్నట్టు వాడు మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం చాలా స్లోగా ఒకేసారి సడన్గా వచ్చేది. మంత్రి మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం అలా సాధించుకుంటూ ఉంటాడు. ఇంకైతే వాడు పొందవలసినటువంటి ఆ డెస్టినేషన్కి వెళ్ళటానికి, వాడు పొందవలసినటువంటి ఆ పరమార్థ స్థితిని, పరమస్థితిని పొందటానికి మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం అవసరం. కాబట్టి దాన్ని జాగ్రత్త సంపాదించుకుంటాడు.
జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి.
సరే నువ్వు కష్టపడ్డావు, జ్ఞానం వచ్చేసింది. జ్ఞానం అంటే వ్యవహారిక జ్ఞానం కాదు. ఆత్మజ్ఞానం ఎప్పుడైతే లభించిందో, ఆత్మజ్ఞానానికి ఎప్పుడైతే నువ్వు అర్హుడయ్యావో, యోగ్యత కలిగిందో, ఆ యోగ్యత సంపాదించుకుని అది ఎప్పుడైతే నువ్వు పొందావో,
జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి,
నీకు ఎప్పుడైతే ఆత్మజ్ఞానం, ఆత్మానుభవం, ఆ నిర్వాణ స్థితి, ఆ మోక్షానుభవం, ఆ వైకుంఠ స్థితి, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ మహావెలుగును ఎప్పుడైతే దర్శించావో నీ శ్రద్ధ వల్ల, అప్పుడు నీ శరీరం మరణించే వరకు ఆగక్కర్లేదు, నీ శరీరానికి మోసలతనం వచ్చే వరకు ఆగక్కర్లేదు. జ్ఞానం ఏ క్షణాలైతే నీకు కలిగిందో, అప్పుడు శరీరం ముసలు తవ్వక్కర్లేదు, అట్లనే శరీరం చావక్కర్లేదు, అచిరేణ అది గచ్చదు శీఘ్రంగా, అప్పుడే ఆ క్షణంలో, ఆ నిమిషంలో పరమశాంతి, నిర్వాణ స్థితి. అచిరేణ అది గచ్చతి, వెంటనే అతి వేగంగా సూర్యుడి యొక్క కిరణం ఎంత వేగంగా వచ్చి భూమి మళ్ళీ పడుతుందో అంతకంటే ఎక్కువ వేగంగా అచిరేణ అది గచ్చతి. ఆ పరమశాంతి, ఆ నిర్మాణ స్థితి, ఆ మోక్ష శాంతి నేను వచ్చి వరిస్తుంది, వచ్చి నీ శిరస్సు మీద పడుతుంది.
జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి.
ఈ శాంతి ఎటువంటిది అంటే నీకు ఎప్పుడైనా మనస్సు అడిగినప్పుడు మీకు శాంతిగా ఉంటుంది, అటువంటి శాంతి కాదు. జిన్ ఏదైనా తిన్నప్పుడు మీకు శాంతిగానే ఉంటుంది, మీకు ఇష్టమైన సంగీతం విన్నప్పుడు మీకు శాంతిగానే ఉంటుంది. అది విషయాలకు సంబంధించిన విషయం, ఇంద్రియాలకు సంబంధించిన విషయం. ఇటువంటి అటువంటి శాంతి కాదు, పరాం శాంతి, ఆత్మశాంతి, తత్వం తెలుసుకోవడంలో వచ్చే శాంతి. ఇది మామూలు శాంతి కాదు, ఇది అలౌకిక శాంతి, అది అభౌతిక శాంతి. నీ ఇంద్రియాలకి, నీ మనస్సుకి అందని శాంతి. ఎటువంటిది నువ్వు ఏ శాంతి అనిపిస్తున్నావంటో కానీ నీకు చెప్పాలన్నా లేదు ఇతరులకు చెప్పాలి, అది పరాం శాంతి, అలౌకిక శాంతి, అది అభౌతిక శాంతి. అచిరేణ అది గచ్చది, అప్పుడే అక్కడే శీఘ్రంగా ఆ నిమిషంలో ఆ క్షణంలో ఆ శాంతి నిన్ను వరిస్తుంది. స్వామివారు ఏం చెప్తున్నారంటే, పిచ్చి పిచ్చ గొడవలు గెలుపు, నీకు ఏదైనా అహంకారం ఉందనుకో, నేనేదో అహంకారం పెట్టుకోమన్నాను, నువ్వు అనుకోకు, మాయ వల్ల అహంకారంలో పడుతున్నావు. నువ్వు మాయలో ఉన్నావంటే అది ప్రకృతి కారణం కాదు, నేను కారణం కాదు. నీకు ఏదైనా అహంకారం వచ్చిందనుకో, అది ఐ హావ్ డన్ దిస్, ఐ హావ్ డన్ దట్, అది నేను సాధించాను, ఇది నేను సాధించాను నువ్వు అనుకుంటున్నావు అనుకో, నీ లోపలను పొగరబోతనం, నీ లోపలను అహంకారం, నీ లోపలను అజ్ఞానం కారణంగా అనుకుంటున్నావు. కానీ దీనికి దేవుడు కారణం అనుకో, ఈ పిచ్చి పిచ్చల గొడవలన్నీ గొడవలకి, నీ పిచ్చి పిచ్చి చేస్తాడు కానీ దేవుడు కారణం అనుకో, ఈ పిచ్చి పిచ్చి చేస్తాడు నాకు ఏమి సంబంధం లేదని భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు. మీరు అహంకారం ఉందనుకో, నీ అహంకారం ఏంటని, అహంకారం తీసుకోమని చెప్తున్నాను కానీ అహంకారం పెంచుకోమని నేను చెప్పటం లేదు కదా. నాకు ఆ కదా అనేక నాకు అహంకారం అంటే దేవుడి కారణం అనుకోకు, దేవుడికి ఏం సంబంధం లేదు. నేను నీలో నీలో ఉన్న ప్రకృతి కారణం, నీలో ఉన్న మాయన కారణం, నీలో ఉన్న అజ్ఞానం వల్ల నీకు అహంకారం వచ్చింది, అందుకని దానికి దేవుడి కారణం అనుకోకు. గీతలో చెప్పింది ఏంటంటే, నువ్వు పవిత్రుడు అవ్వాలి అర్జున, అంటే అర్జునుడు నిమిత్తంగా మెచ్చుకుని జీవకోటికి చెప్తున్నాడు, నువ్వు పవిత్రుడు అవ్వాలి, నువ్వు పూజ చేసిన, జపం చేసిన, ధ్యానం చేసిన పవిత్రుడు అవ్వటం కోసమే నన్ను ధ్యానించు, నా రూపాన్ని ధ్యానించు, నా నామాన్ని స్మరించుకు. లేకపోతే నీకు ఇష్టమైన పని కాదు, నీకు ఇష్టం లేకపోతే నాకు ఇష్టమైన పని నువ్వు చెయ్యి. ఏ పని చేస్తే నీకు చైత ఆధ్యాత్మికంగా నీకు ఈ భక్తి మార్గం భక్తిలో నీకు చైతన్య స్థాయి పెరుగుతుందో, ఏ పని చేస్తే నువ్వు పవిత్రుడు అవుతావో, ఏ పని వల్ల నీకు ఏకాగ్రత కలుగుతుందో, నేను ఏ పని అయితే చేయమని చెప్తున్నాను ఆ పని నువ్వు శ్రద్ధగా చెయ్యి, నువ్వు బాగుపడతావు. పెద్ద పెద్ద పనులు కాకపోయినా చిన్న పనులైనా ఇష్టంగా చెయ్యి, అయిష్టంగా చెయ్యొద్దు. ఇలా గొప్పలకు ఏ పని చేయొద్దు, భగవంతుడి ప్రీతి కోసం చెయ్యి ఏ పని చేసినా. కీర్తి కోసం ఏ పని చేయొద్దు, భగవంతుడి ప్రీతి కోసం చెయ్యి. ఈశ్వర ప్రీత్యర్థం, ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు, లోపల నీ లోపల ఉండి నేను నడిపిస్తున్నాడు అనే విషయం నీకు అర్థం అవటం లేదు. ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు నీకు అనిపిస్తాను, నీ లోపల ఉండి నేను నడిపిస్తున్నాడు ఈశ్వరుడు. అయ్యా ఆయన ఆయన అనుభవంలోకి తీసుకురావటం కోసం అదే ఆ ఇటుకులు పేర్చుకుని ఏ విధంగా అయితే మేడకెడతారో ఆయన అనుభవంలో ఒక మాట విషయంలో కానీ, ఈ చేత విషయంలో కానీ, మానసికంగా కానీ, ఎదట వాళ్ళ పట్ల నువ్వు పాజిటివ్ థాట్స్లో ఉండకాలని, నెగిటివ్ థాట్స్లో ఉండకూడదు, వాళ్ళ క్షేమం కోరుతూ ఉండాలి. భౌతికంగా మనం వాళ్ళకి ఏం చేయలేకపోవచ్చు, కానీ మనసులోనే వాళ్ళ క్షేమం కోరుతూ ఉండాలి, వాళ్ళ యోగక్షేమాలు మనం కోరుతూ ఉండాలి. పరమ పవిత్రమైన ఆలోచన మనకు వచ్చేలా చూసుకోవాలి. చిన్న చిన్న పనులు చెయ్యి, చిన్న చిన్న ప్రేమగా చెయ్యి, శ్రద్ధగా చెయ్యి. అలా చేస్తే నా అనుగ్రహాన్ని నువ్వు పాత్రుడవుతావు. అందరూ పెద్ద పనులు చేయలేరు, చిన్న పనులే నువ్వు పెద్ద మనస్సుతోడు చేయమని. అలా చేస్తే నా స్వరూపాన్ని నువ్వు పొందుతావు. అంటే నీకు కర్తృత్వ బుద్ధికి నేను కారణం కాదు, నీ అహంకారానికి నేను కారణం కాదు, నీ లోపల నా అజ్ఞానం కారణం. దాన్ని తీసుకు పక్కన పెట్టాడు. అందుకే నీ గురువుని ఆశ్రయించాను. మానవుడు ఏ పరిస్థితిలోనా ప్రతి వాడికి నూటికి నూరు పాళ్ళు ఆ జ్ఞానం కలిగే వరకు 70% సాటిస్ఫాక్షన్ ఎవరికీ దక్కదు. అంటే బుద్ధికి హృదయంలో ఉంటుంది నిజం మీద ఒక పక్షపాతం ఉంటుంది. తన బుద్ధికి మూలమైనటువంటి హృదయంలో ఉంటుంది ఆ పరమ సత్యాన్ని, అది ఆ బుద్ధికి గ్రాహ్యం అయ్యే వరకు దానికి పూర్ణ సంతృప్తి కలగదు, దానికి చాపల్యం పోదు, దానికి కుదిరి కలగదు. నిజం కాని ఏదో నమ్ముతా ఉంటుంది, మరి ఇది నిజం కాదని వదిలేస్తూ ఉంటుంది. అంటే అది అసంతృప్తి పోదు. బుద్ధికి మానవుడికి సత్య సాక్షాత్కారం అయ్యే వరకు ఏదో రకమైన విడికి, ఏదో రకమైన కొరత, ఏదో రకమైన దుఃఖం, ఏదో రకమైన శాంతి ఈ జన్మలో కాదు రాబోయే జన్మలో కూడా వెంటాడుతూనే ఉంటుంది. ధనాలైన వాళ్ళు ఏమనుకుంటారంటే ధనవంతులందరూ సుఖపడిపోతున్నారేమో అనుకుంటారు. ప్రపంచంలో ఇంతవరకు ఏ ధనవంతుడికి మోక్షం కలగలేదు. యేసుక్రీస్తు చెప్పాడు, సూది గద్దంలోంచి ఉంచిన బయటకు లాగొచ్చాం, ధనవంతుని స్వర్గరాజ్యంలోకి పంపలేమని. ఆ ధనం ఎంత ఉందో అంత పెద్ద మనసు వాళ్ళకు ఉండదు. ధనాన్ని బట్టి మనస్సు పెరగదు, ధనాన్ని బట్టి చైతన్య స్థాయి పెరగదు, ధనాన్ని బట్టి హృదయత్తు విశాలత పెరగదు, ధనాన్ని బట్టి మంచితనం పెరగదు. కానీ ధనం లేని వాడు ఏమనుకుంటున్నాడంటే ధనవంతుడు సుఖపడిపోతాడేమో, వాడు ఏదో గొప్పగా ఉన్నాడేమో అనిపిస్తుంది. ఏముండదు అక్కడ, నీకు అనిపిస్తుంది, మనసుకు అనిపిస్తుంది, అదే మాయ. అదే మనకు వేదం కూడా చెబుతుంది కదా, ధనవంతుడికి కానీ లేదా పెద్ద చదువు చదువుకున్న వాడికి కానీ సంతానం వల్ల కానీ కీర్తి వల్ల కానీ కేవలం ఎవడైతే తన అహంకారాన్ని త్యాగం చేశాడో, తన దేహాభిమానాన్ని దేహ బుద్ధిని ఇసుమంతై లేకుండా ఎవడైతే త్యాగయ్యాడో వాడికి మాత్రమే ధ్యానం కలుగుతుంది. మానవుడు మొట్టమొదటి కోరికలు చోటే భగవంతుని ధ్యానం చేస్తాడు. గుడి చుట్టూ తిరిగిన తన కోరికలను సంతృప్తిపరచడానికి చేస్తాడు. ఇలా కొంతకాలం వాడికి ఏదో కొన్ని కోరికలు తెరతాయి, కోరిక కోసమే భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు, భగవంతుని ధ్యానం చేస్తూ ఉంటాడు, ఏదో వ్రతాలు చేస్తూ ఉంటాడు. ఇలా చేశాక చేశాక కొన్ని కోరికలు నెరవేరాక అబ్బా ఈ కోరికల్లో కూడా ఏమీ లేదు, ఈ కోరికలు ఏం లేదు, ఎందుకు ఈ కోరిక నెరవేరింది మనకి, నెరవేరటంలో ఇందులో మనకి పెద్ద కలిసి వచ్చిందే ఉంది అని అప్పుడు వాడికి బుద్ధిలో వివేకం కలిగి నాకు కోరికలు నెరవేర్చుద్దు, నీ కృప కావాలని అప్పుడు మళ్ళీ ప్రార్థిస్తాడు. కొంత పెద్దవాడయ్యాక దేంట్లో పెద్దవాడయ్యాక, శరీరంలో పెద్దవాడయ్యాక కాదు, భక్తిలో పెద్దవాడయ్యాక. భక్తిలో కూడా ఎదుగుతూ రావాలి. శరీరం అన్నం తినటం వల్ల శరీరం ఎలా పెద్దదవుతుందో అలా సాధన చేయటం వల్ల పెద్దవాళ్ళు అవుతాం, ఏదో ఆధ్యాత్మికంగా పెద్దవాళ్ళు అవుతాం. ఆ భక్తి పెంచుకుంటే పెద్దవాళ్ళు అవుతాం. ఆ మనసు విశాలం అవుతుంది, హృదయం విశాలం అవుతుంది, తన బుద్ధి యొక్క లోతులు పెరుగుతాయి, కొంత చైతన్య స్థితి కలిగాక ఏదో కోరిక అనే ప్రపంచానికి సంబంధించిన విషయాలు. ఒక కోరిక నెరవేర్చి ఇంకో కోరిక వస్తుంది, ఒక ఆ కోరిక నెరవేర్చి ఇంకో కోరిక వస్తుంది. అంటే కోరికలు నెరవేర్చుకోవడం వల్ల మనకు సంతృప్తి కలగదు, కోరికలు లేని స్థితిని పొందాలి. అంటే ఇంకోటి, మామూలుగా ప్రపంచంలో ధనవంతుని మనం ఐశ్వర్యవంతులు ఐశ్వర్యవంతులు ఎలా అనుకుంటాము, ఏ కోరిక లేని వాడు అంతకంటే పెద్ద ఐశ్వర్యవంతుడు, వాడు పూర్ణకాముడు అంటాడు వాడు. అంటే అన్ని కోరికలు నెరవేరిన వాడు అంటున్నాడు. మన శరీరంలో పెరుగు పెరిగాను కానీ భక్తిలో పెరగలేదు, ఆ భక్తిలో పెరిగిన తర్వాత అప్పుడే అప్పుడు వస్తున్నట్టు మనకు ఆ బుద్ధి, ఏ బుద్ధి వస్తున్నది, అబ్బా ఈ కోరికలు కూడా ఎందుకు, కోరికలు ఏమి నెరవేరినాయి, ఒకవేళ నెరవేరటం లేదు, ఈ కోరిక మనం నెరవేరలేదు అనుకుంటున్నాం, నెరవేరితే ఇంకా ప్రమాదంలో పడతామేమో. ఇప్పుడు మనకు తేకాటాడే అలవాటు ఉందనుకోండి, నాకు డబ్బు ఇయ్యి నాకు డబ్బు ఇయ్యి అని రోజు దేవుని ప్రార్థిస్తాం అనుకోండి, డబ్బు ఇచ్చేసాడు అనుకోండి, తేకాట పెంచేస్తాం. అవి తేకాట అలవాటు పెరిగిపోతే ఎందుకు మనం బాగుపడుతున్నాం, పాడైపోతున్నాం అని కొంతకాలానికి వాడు వివేకం కలిగి ఈ కోరికలకు అంతులేదే ఇంకా ఏం చేస్తాడంటున్నాడు, నాకు ఈ వద్దు నీ కృప కావాలి, నీ ఇష్టమే నా ఇష్టం, నీ కృప నాకు సరిపోతుంది, నీ దయే నాకు సరిపోతుంది అని వీడి భక్తి గుణం పెరిగే కొద్ది ఆ సత్పురుషుడి సహవాసం వల్ల నాకు ఇంకేం వద్దు, నీ కృపే కావాలి, నీ అనుగ్రహం ఒకటే కావాలి, నీ అనుగ్రహం తప్పించి నాకేం అక్క, కొంతమంది మోక్షం కూడా అడగరు, నీ దయ చాలు, నీ అనుగ్రహం చాలు, నీ సహవాసం చాలు. ఆ స్థాయికి భక్తుడు వస్తాడు. ప్రతి మనుషులు కూడా ఏదో టాలెంట్ అంటుంది, జనరల్ గా ప్రతి మనుషులు కూడా ఏదో టాలెంట్ ఉంది, నీకున్న టాలెంట్ కొంచెం సమాజానికి ఉపయోగపరచు సరిపోతుంది, దానివల్ల కూడా నువ్వు దైవ అనుగ్రహానికి పాత్రుడు అవుతుంది. భగవంతుని అలా ప్రార్థించగా ప్రార్థించగా ధ్యానించగా ధ్యానించగా ఆ రోజుకి ఆ రోజు ఆ రోజుకి ఆ రోజు ఆ ఇటుకి ఆ ఇటుకి ఆ ఇటుకి ఆ ఇటుక మొక్క ఇటుక మొక్కలతో మేడ ఎలా తయారవుతుందో ఆ రోజు కానీ నువ్వు పవిత్రుడు అవుతావు. మనస్సు క్రమేపీ పరిశుద్ధం అవుతూ ఉంటుంది, భగవంతుని కృప రూపం దాలుస్తుంది. భారతంలో చెప్పాడు జ్ఞానికే సత్పురుషులతో సహవాసం చేయాలని ఉంటుందట్టుండదు, వారితో ఆ సత్వగుణం ఉన్న వాళ్ళతో ఏంటి, సత్వగుణం ఉన్న వాడికి ఏమవుతుందంటే ఆ సత్వగుణంలోంచి వాడికి స్వరూపానికి స్వరూపం వ్యక్తం అవుతా ఉంటుంది వాడికి. అంటే భగవంతుడు నీ హృదయంలో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు, రమణ స్వామి హృదయంలో ఉన్నాడు, రాముడు హృదయంలో ఉన్నాడు, అందరి హృదయాల్లో ఉన్నాడు. భగవంతుడు లేని హృదయం అంటూ లేదు, భగవంతుడు ఆ హృదయం లేకపోతే బాడీ రాదు అసలు. భగవంతుడు అందరి హృదయంలో ఉన్నాడు కానీ అందరి హృదయంలోనే వ్యక్తం కాదు. ఎవరి హృదయంలో వ్యక్తం అవుతాడు, ఎవరి హృదయంతో పరిశుద్ధమైందో, ఎవరి హృదయంతో పవిత్రమైందో వాడి హృదయంలో భగవంతుడు వ్యక్తం అవుతాడు. వాడిని మనం సమీపిస్తాం, వాడిని ఋషి అంటాం, యోగి అంటాం, అవతార పురుషుడు అంటాం. అర్థాలు అందరి ఇంటికాడే ఉండొచ్చు కానీ ఎవరి అర్థం అయితే నిర్మలంగా ఉందో ఆ నిర్మలంగా ఉన్నప్పుడే మన ముఖం బాగా కనిపిస్తుంది అర్థంలో. అలాగే అందరి హృదయంలోనే దేవుడు ఉన్నాడు కానీ ఎవరి హృదయంలో నిర్మలంగా ఉందో, పవిత్రంగా ఉందో, పరిశుద్ధంగా ఉందో అక్కడ ప్రతిబింబిస్తాడు ఈశ్వరుడు. భగవంతు యొక్క శక్తి, భగవంతు యొక్క వైరాగ్యం, భగవంతు యొక్క జ్ఞానం, భగవంతు యొక్క ఐశ్వర్యం ఇవన్నీ వ్యక్తమవుతాయంటాయి, ఆ ఉపాధి ద్వారా వ్యక్తమవుతాయంటాయి. వాణ్ణి మనం ఋషి అని, యోగి అని, మేనిఫెస్టెడ్ గాడ్ అని అంటాం. కొంతమందికి నోట్లో ఐదారు నాలుగులు ఉంటాయి, అది పొద్దున్న ఒక రకంగా మాట్లాడతాడు, మధ్యాహ్నం ఒక రకంగా మాట్లాడతాడు, సాయంత్రం ఒక రకంగా మాట్లాడతాడు, ఆ రోజుకి ఐదు నాలుగులతో మాట్లాడుతూ ఉంటాడు, వాడి పవిత్రుడు కాదు. కొంతమంది ఎక్కడ ఏ మాట చెప్పాలో ఆ మాట చెరవేసుకుని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు, ఆ బాధ్యత ఏముండదు, బాధ్యత రాహిత్యం, వాళ్ళు నోటికి ఎలా వచ్చారో మాట్లాడుతూ ఉంటారు, దానికి బాధ్యత ఉండదు, ఒక సాంఘిక దృక్పథం ఉండదు. అంచేత నోటికి వచ్చినట్టు మాట్లాడేవాడు పవిత్రుడు అవడు. జ్ఞాన తపస్సు ఉండాలి, వాక్కు తపస్సు ఉండాలి, మానసిక తపస్సు ఉండాలి. అంటే నువ్వు తపస్సు చేయాలి, తపస్సు చేస్తేనే కానీ నువ్వు పక్వానికి రావు, పవిత్రుడు అవ్వు. తపస్సు చేయటమంటే నీకు ఉన్నటువంటి దేహబుద్ధిని ఎండింపు చేయటమే, దేహాభిమానాన్ని ఎండింపు చేయటమే తపస్సు. నువ్వు అలా తపస్సు చేస్తుంటే దశ వచ్చేంత వరకు మనస్సు క్రమేపీ పరిశుద్ధం అవుతుంది, కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా పరిశుద్ధం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, భగవంతుడి కృప రూపం దారుస్తుంది. గురువు అంటే కొంతమంది భగవంతుడికి ఎంత ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు, గురువు భగవంతుడిలోని దయే, భగవంతుడిలోని కృపే, భగవంతుడిలోని అమృతమే గురు రూపం ధరిస్తుంది అట. అయితే ఒకవేళ భగవంతుడు శపించవచ్చాము కానీ గురువు శపించడం, అంటే భగవంతుడిలోని దయ, భగవంతుడిలోని కంపాషనే గురు రూపం ధరిస్తుందని. కీర్తికాంక్ష ఉన్నవాడికి లోకవాసన పెరుగుతూ ఉంటుంది. ఆ కీర్తికాంక్ష ఉన్నవాడితో మనం లోకవాసన వాడితో మనం సహవాసం చేస్తాం అనుకోండి, నెమ్మదిగా మనకు ఆ లోకవాసన వచ్చేస్తాం. ఒక వ్యక్తి ఒక రకంగా మాట్లాడతాడు అనుకోండి, వాడితో మీరు 6 నెలలు స్నేహం చేశారనుకోండి, నెమ్మదిగా ఆ మాటలు మీకు కూడా వచ్చేస్తాయి. అది సహవాస దోషం, అది చదివి సహవాస దోషం. అయితే నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ మాటలు అన్ని కూడా ఈశ్వరాభిముఖంగా ఉండాలి. నువ్వు చేసే పని ఎలా ఉండాలి, ఈశ్వరాభిముఖంగా ఉండాలి. మనకు మోక్షం ఇచ్చేది లోకం కాదు, ఈశ్వరుడు. భగవంతుడి యొక్క కృప, భగవంతుడి యొక్క దయ, ఆ కంపాషను, ఆ లవ్ ఏ నీకు గురు రూపం ధరించి వస్తుంది అయ్యా, నీకు వస్తుంది. వచ్చి ఏం చేస్తాడంటే ఆ భక్తుడికి జ్ఞానం గురించి, ఆత్మ గురించి, చైతన్యం గురించి, శాంతి గురించి అది ఎలా పొందారో బోధిస్తాను. అంటే గురువు అంటే ఎవడు? ఈశ్వరుడితో సమానమే. గురువు అంటే ఎవడు? ఈశ్వరుడితో సమానమే. అయితే ఈశ్వరుడిలో శిక్షించే స్వభావం రాదట్టండి. దైగల స్వభావమే గురు రూపం ధరించి వస్తుంది మీకు. ఆ టీచింగ్, ఆ టీచింగ్ ఆస్పెక్టే, ఆ టీచింగ్ ఆస్పెక్టే నీకు గురు రూపం ధరించి వస్తుంది. అంచేత చేసి నీకు బోధించి 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 నీ మనస్సును నిర్మలం చేస్తాడు, నీ మనస్సును ఏకాగ్రం చేస్తాడు, నీ మనస్సును పవిత్రం చేస్తాడు, నీ మనస్సుకు ఆరోగ్యకాయలు సూక్ష్మం చేస్తాడు. అంటే బుద్ధిని సూక్ష్మం చేస్తాడు. సూక్ష్మ బుద్ధి ఉన్నవాడు కానీ సూక్ష్మ విషయాలు గ్రహించలేరు. స్థూల బుద్ధి ఉన్నవాడు సూక్ష్మ విషయాలను గ్రహించలేడు. సూక్ష్మ బుద్ధి ఉన్నవాడే సూక్ష్మ విషయాలను గ్రహిస్తాడు. అంచేనే నీ బుద్ధి ఎంత సూక్ష్మం చేస్తాడంటే నీ హృదయంలో ఉన్న సద్వస్తువు ఎంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉందో ఆ వస్తువుని గ్రహించడానికి ఈ బుద్ధిని ప్రిపేర్ చేస్తాడు. అంటే యోగ్యత నీకు పట్టిస్తాడు, అర్హత నీకు పట్టిస్తాడు. ఆ గురువు దయవే సరిపోతుంది మనకి. చాలామంది అంతా ఉంటారు, మా మనస్సు ఈ మధ్యన బాగోలేదండి బాగోలేదని అంటారు. ఇప్పుడు సర్వసాధారణంగా ఎవరైనా మన మనసు బాగోలేదంటే జపం చేసుకోండి, ధ్యానం చేసుకోండి అంటారు. బ్రహ్మ మహర్షి గారు ఏమంటారంటే, నువ్వు మనస్సు నువ్వు కాదు కదా, అది బాగోకపోతే నీకెందుకు అంటారు. ఆయన చెప్తారంటే, నీ మనసు బాగోలేదు అంటున్నావు, ఆ మనస్సు నువ్వు కాదు కదా, అది నువ్వైతే కన్నడపడవచ్చు. మనస్సు నువ్వు కాదు, అది బాగోలేదు, నువ్వు కాంతి బాగోనప్పుడు నీకెందుకు అయ్యా? ఆ మనస్సుతో ఆ మనస్సు నేను నేను అనుకుంటున్నావు, అంటే కన్నడపడుతున్నావు, అది నువ్వు కాదు. నువ్వు కానిది అనుకున్నాను బాబు. టెక్నిక్ ఎంత, డ్యూటీ ఎంత, ఫిలాసఫీలో అమలు ఎక్కడ ఉందండి? ఇది క్లూ మనకు అర్థం అవ్వాలి. ఈ క్లూ మనకు అర్థానికి జన్మ మరణ ప్రవాహంలోంచి, బంధంలోంచి విడుదల పొందుతాం. ఎక్కడంటే శరీరం పుడుతుంది, శరీరానికి ముసలితనం వస్తుంది, మరణం వస్తుంది. కానీ శరీరం చనిపోయినప్పుడు నువ్వు చనిపోతున్నావు అనుకుంటున్నావు. నువ్వెవరు? చైతన్యమో ఆత్మవు. అంటే శరీర ధర్మాన్ని తీసుకెళ్లి ఆత్మ మీద పెట్టుకుంటున్నావు కాబట్టి నేను చనిపోతున్నాను అనుకున్నావు. వికారాలన్నీ ఎక్కడ ఉంటాయి? మనస్సులో ఉంటాయి. రాగద్వేషాలు ఎక్కడ ఉంటాయి? ఇష్టాలు, ఉద్రేకాలు ఎక్కడ ఉంటాయి? మనస్సులో ఉంటాయి. ఇష్టాలు ఎక్కడ ఉంటాయి? మనస్సులో ఉంటాయి. అయిష్టాలు ఎక్కడ ఉంటాయి? మనస్సులో ఉంటాయి. ఆ మనస్సులో కాదు, మనస్సే నిజంగా నువ్వు అనుకో. గాఢ నిద్రలో కూడా నేను మనస్సు విడిచిపెట్టదు. నిజంగా నువ్వు మనస్సు అనుకో, గాఢ నిద్రలో మనస్సుతో వేరు పడిపోతున్నావు. మనస్సే నిబంధన పోయితే గాఢ నిద్రలో కూడా నేను మనస్సు విడిచిపెట్టదు. 90 ఇష్టాలు ఉన్నాయనుకో, 90 ఇష్టాలు ఉన్నాయనుకో, నీకెందుకో గొడవ, అది నువ్వు కాదు కదా. అంటే మనస్సులో నీ ఇష్టం, మనసులో నా ఇష్టం నీ మీద ఆరోపించుకుంటున్నావు. దేని మీద? ఆత్మ మీద. శరీర ధర్మాలని, మనస్సు ధర్మాలని, అహంకార గొడవలను తీసుకెళ్లి ఆత్మ మీద పెట్టుకుంటున్నావు. శరీరం కూడా శరీర గుణాలు కానీ, మనస్సు గుణాలు కానీ, అహంకార గుణాలు కానీ ఆత్మలో లేదు. అంచేత నువ్వు వీటిని తీసుకెళ్ళి ఆరోపించుకోకపోతే, ఆటలిపోతే నీకు జన్మ లేదు, మరణం లేదు, వికారం లేదు, ఆకారం లేదు. ఆకారం ఉన్నవాడికి వికారం కాదు, ఆకారం లేని వాడికి వికారం ఏంటి? వికారం వచ్చాక ఉద్రేకం వస్తుంది. వికారం రాకముందు ఉద్రేకం రాదు ఎవరికని. నీకు ఎప్పుడైనా ఉద్రేకం వచ్చిందనుకోండి, ఇదివరకు మనం చాలా మీటింగ్లో చెప్పుకున్నాం, ఇష్టం ఒక ఉద్రేకం, అయిష్టం కూడా ఉద్రేకం, అవి నిజాలు కాదు. మీరు ఎవరినైనా చూసి ఇష్టపడుతున్నారు అనుకోండి, అది ఒక ఉద్రేకం. ఎవరిని చూసినా అయిష్టపడుతున్నారు అనుకోండి, రోత పడుతున్నారు అనుకోండి, అది కూడా ఈ ఉద్రేకం. ఇవన్నీ ఈ దష్ట అంటే మనసులో ఉంది. అసలు మైండ్ అంటేనే డిస్టర్బెన్స్. నా మైండ్లో డిస్టర్బెన్స్ ఉందని ఉంటే ఉండనేవయ్యా, ఉండనేది. నువ్వు కానప్పుడు అందులో ఎంత డిస్టర్బెన్స్ ఉంటే నీకెందుకు? దాంతో నువ్వు తాదాత్యం పొందుతున్నావు. అంటే ఇందులో సూత్రం ఏంటంటే, మెటాఫిజిక్స్లో నువ్వు కాని విషయాలు నీ మీద ఆరోపించుకుంటున్నావు. ఆరోపించుకోవడం నీకు ఈ బంధం వచ్చిన, ఆరోపించుకోవడం వదిలేస్తే ఏమి లేదండి. ఇప్పుడు దేహం మరణిస్తుంది, దేహం మరణించినప్పుడు నువ్వు మరణిస్తున్నావు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు ఆత్మవే, కానీ ఏమనుకుంటున్నావు? దేహాన్ని ఆత్మ అనుకుంటున్నావు. అంటే దేహం మరణించినప్పుడు నేను కూడా మరణిస్తున్నాను అనుకుంటున్నావు. ఈ సబ్జెక్టు నీకు అర్థం అంతకాలం, ఈ క్రూ నీకు అర్థం అన్నంతకాలం నీకు జన్మ మరణాలు వస్తాయి. దుఃఖం కూడా ప్రతి జన్మలోనే దుఃఖం, అశాంతి, వేదన వెంటాడుతుంది. దేహం క్షణభంగురం. ఇది భాగవతంలో వివరంగా చెప్తాడు. ఈవేళ ఉన్న దేహం రేపు కనపడదు. ఆ దేహాన్ని గురించి లేనిపోయిన ఆలోచన పెంచుకుని నువ్వు ఆధ్యాత్మిక అభివృద్ధిని పాడు చేసుకోకు. ఈ శత్రుత్వాలు ఒకటి, విరోధాలు ఒకటి, ఇవే మనం ఆపి చేసేస్తే అభివృద్ధిలో తవ్వకుండా. మన శత్రువుల్ని మనమే మనస్సే కల్పిస్తుంది, ఈ మిత్రుల్ని మనస్సే కల్పిస్తుంది. మన మనశ్శాఖని కల్పిస్తుంది, మనం అభివృద్ధి అవ్వకుండా మళ్ళీ మన మనస్సే మనం ఆపి చేసేస్తాం. భగవంతుడు ఏమంటాడంటే, శత్రుత్వాలు మిత్రుత్వాలు నేను కల్పించాను, నువ్వు అనుకుంటున్నావు, నాకెందుకుగా గొడవ అంటున్నాడు ఆయన భగవద్గీత. నాకెందుకుగా? నీ శత్రుత్వాలు నీ మనస్సే కల్పించింది. నీ తోడుకోవడం మీద నీకు ఇష్టం లేకపోతే నీ మనసు కల్పించింది, నీ అత్తగారి మీద నీకు ఇష్టం అయితే నీ మనసు కల్పించింది, నాన్నే పెడతానంటే ఈ గొడవలన్నీ నాకు సంబంధం ఏంటి ఈ గొడవలకు అసలు? నువ్వు కల్పించుకుంటే నువ్వు కల్పించుకుంటే కల్పించుకో, దేవుడు ఎలా చేశాడంటారు ఎందుకు ఎందుకు నన్ను సుఖంగా అలా బతకని? నీ తోడుకోడతోడు విరోధం పెట్టుకోమని దేవుడు చెప్పాడా? నీ అత్తగారి మీద రాగమని తోడుకోవడం మీద ద్వేషం పెట్టుకుని నేను ఏమైనా చెప్పానని గీతలో చెప్తున్నాడు భగవంతుడు. ఇవన్నీ నీ అజ్ఞానం కల్పిస్తోంది. పోనీ అజ్ఞానం కల్పిస్తుందని గుర్తింపు కూడా నీకు లేకుండా దేవుడు చేశాడు దేవుడు చేశాడు ఎందుకు నీ గొడవలో మాట మాటకి నా పేరు లాగటం బాధపడ్డాడు భగవద్గీతలో. నీ అజ్ఞానం వల్ల నీ అహంకారం వల్ల ఇంట్లో మీరు పేచీలు పెట్టుకుని దేవుడు చేశాడు అంటే దేవుడికి సంబంధం ఏంటి ఈ గొడవలో? ఆ దేవుడికి సంబంధం లేదని కూడా నీకు అది భక్తి ఉంటే కదా, భక్తి ఉంటే దేవుడికి సంబంధం లేదని తెలుస్తుంది. అలా ఆ భక్తి కూడా నీకు లేదు. ఇంకోటి కొంతమందికి అసలు మెంటల్ లైఫ్ ఉండదు. కొంతమందికి మీరు 100 సంవత్సరాలు బతికినా అది శరీరానికి 100 సంవత్సరాలు ఇచ్చినా మరి ఏంటో పూర్వపుణ్యం లేకపోవడం ఏంటో కానీ ఆ శారీరక జీవితం ఉంటుంది కానీ ఆ మానసిక అనుబంధం కానీ ఆ ప్రేమ కానీ ఆప్యాయత్యం కానీ వాళ్ళ మాటలో కానీ ఆ కొంతమంది చూసి విషపూరితం. భగవంతుడు మమ్మల్ని అలాగే చూడమన్నాడంటే దానికి ఏంటి భగవంతుడు చూడమన్నాడు? కొంతమంది చూపులో చాలా క్రూరత్వం ఉంటుంది, కొంతమంది చూపులో చాలా చల్లదనం ఉంటుంది, కళ్ళు చూస్తే తెలుస్తాయి. కొంతమంది చూపులో చాలా అజ్ఞానం ఉంటుంది, కొంతమంది చూపులో చాలా జ్ఞానం ఉంటుంది, కొంతమంది చూపులు ఆ చూపు చూస్తే మనకు అశాంతి వస్తుంది, కొంతమంది చూపులో చూస్తే శాంతి వస్తుంది. గౌతమ బుద్ధుని చూసి 150 మంది జ్ఞానులు అయ్యారు అని బోధించకుండా ఆ కళ్ళల్లో ఉన్న శాంతి, ఆ కళ్ళల్లో ఉన్న కాంతి, ఆ కళ్ళల్లో ఉన్న ఆచరిత, ఆ సమక్షంలో ఉన్న తేజస్సు, ఆ కొంతమందికి అసూయ కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది, ఆ చూపులో తెలుస్తూ ఉంటుంది అసూయ. అది నీకు ఎప్పుడైతే నీకు భక్తి కలిగిందో, ఎంతోమంది ఈశ్వరుడు పట్ల నీకు ప్రేమ కలిగిందో, ఇది అసూయ ఇటువంటి దోషాలని పోతాయి నీకు, ఇటువంటి దోషాలని పోతాయి. గురువు లోపల ఉంటాడు బయట ఉంటాడు అంతటా ఉంటాడు లోపల ఉంటాడు, నీకు నీతో మాట్లాడుతూ ఉంటాడు, నీతో లోపల ఉంటాడు బయట ఉంటాడు పైన ఉంటాడు కింద ఉంటాడు, నీ లోపల ఉంటాడు నీతో ఉంటాడు, గురువు ఉంటాడు అంతటా ఉంటాడు, అంతటా నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ రోజుకి ఆ రోజు కాదు నీ మనసుకి లోచూపు కలగజేస్తూ ఉంటాడు. ఇంతకీ నీకు ఎందుకు చెబుతున్నాడంటే దేవుడి విషయం వదిలేయండి, భక్తి విషయం వదిలేయండి. కొంతమందికి భౌతిక జీవితం కానీ మానసిక జీవితం ఉండదు. ఆ మానసిక జీవితం లేని వాడు ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టడానికి అవకాశం లేదు. అసలు ఆ మెంటల్ లైఫ్ ఎంతో కొంత ఉండాలి మనిషికి. ఆ మెంటల్ లైఫ్ లేని వాడికి ఆధ్యాత్మిక జీవితం వాడు ప్రవేశించినా వాడు యాంత్రికంగా ఉంటాడు, కానీ ఆ ఈశ్వరుని కృపకు మనకి పాత్రుడు కాదు వాడు. అంటే నీ లోపల ఉంటాడు బయట ఉంటాడు, ఆ గురువు బయట నుంచి బోధిస్తూ ఉంటాడు. అట్లా బయట నుంచి ఏం చేస్తాడు గురువు? బోధిస్తూ ఉంటాడు. అట్లా లోపల ఏం చేస్తాడు? లోపల గురువు నీ మనసును లోపలకు మళ్లించుకుంటూ ఉంటాడు. అంటే ఈశ్వర శక్తి, గురువు శక్తి లేకుండా ఉండడు, గురువు ప్రేమ లేకుండా ఉండడు, గురువు జ్ఞానం లేకుండా ఉండడు. గురువు మీ శరీరం మరణించిన తర్వాత మీరు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు అది కూడా గురువు చూస్తూ ఉంటాడు. మనకున్న బంధువులతోటి స్నేహితులతోటి శరీరం చనిపోయినప్పుడు మనకున్న పరిసరాలతో సంబంధం తెగిపోతుంది, బంధువులతో సంబంధం తెగిపోతుంది, స్నేహితులతో సంబంధం తెగిపోతుంది, అన్నికంటే సంబంధం తెగిపోతుంది. అంటే గురువుతోటి మటుకు మనకు సంబంధం తగదు. ఇంకా జ్ఞానం కలిగే వరకు జ్ఞానం లబ్ధా పరమ శాంతి అచిరేణ అధిగచ్చతి. ఆ జ్ఞానం కలిగే వరకు గురువు జన్మ జన్మలకి వెంటాడుతూ ఉంటాడు. అదే పురునోట్లో పడ్డ మాంసం మొక్క. గురువుని మనం ఎన్నుకోవటం వేరు, గురువు మనం ఎన్నుకోవటం వేరు. గురువును మనం ప్రేమించటం వేరు, గురువు మనల్ని ప్రేమించటం వేరు. విద్యార్థి ఉపాధ్యాయుని ప్రేమించటం వేరు, ఉపాధ్యాయుడి ప్రేమకే ఆ విద్యార్థి పాత్రుడు అవుతున్నాడు అనుకోండి, ఆ వైభవ్ వేరు. అంటే మనం గురువుని ఎన్నుకోవటం వేరు, గురువు మనల్ని ఎన్నుకోవటం వేరు. మనం గురువుని ఎన్నుకుంటే గురువుని మార్చేయగలం, కానీ గురువే మనం ఎన్నుకున్నప్పుడు ఆ గురువు నుంచి విడుదల పొందడం, ఆ పార్వతి పెరిమాస్తే శరీరాన్ని ఎలాగ విడదీయలేమో అలా గురువుతో అనుబంధం కూడా మనం తెంచుకోలేము. గురువుని కనుక మనం ఎన్నుకుంటే గురువుని వదిలేస్తే వదిలేచ్చు. గురువే మనం ఎన్నుకున్నప్పుడు ఆ గురు అదే పులి నోట్లో పడ్డ మాంస ముక్క మనం బయటకు తీయలేము. గురువు చేత ఎన్నుకోబడ్డ జీవుడు తరించే తీరతాడు, కానీ వాడు ఎస్కేప్ అయ్యే అవకాశం లేదు. అది గురువు కృప అంటే దైవము గురువు ఆత్మ ఒకటేనయ్యా. దేవుడు అన్నా ఒకటే, గురువు అన్నా ఒకటే, ఆత్మ అన్నా ఒకటే, చైతన్యం అన్నా ఒకటే. అందులో భేదాలు లేనే లేవసు, అంతా బ్రహ్మమే. అందులో భేదాలు లేవు, ఉడికి మన మనసు కల్పిస్తుంది కానీ భేదాలు ఏమీ లేవు. భగవాన్ చెప్పినట్టు ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ రియాలిటీ, ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్ బై ది మైండ్. దేశం యొక్క సరిహద్దులు కూడా మనసు కల్పించలే, ఈ కులమతాలు కూడా మనసు కల్పించలే, అది ఏ సాంప్రదాయాలు కల్పించినాయి, అన్ని మనసు కల్పించినాయి. మనస్సు మనం కాదు, మనస్సు నిజం కాదు, కానీ మనసుకి ఎంత శక్తి ఉందంటే ఎన్ని గొడవలు ఎన్ని 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 విరోధాలు ఎన్ని స్నేహాలు ఎన్ని ప్రాంతీయ భేదాలు ఎన్ని కల్పిస్తాయి చూడండి. అయితే గురువు బోధిస్తూ ఉంటాడు, ఆ బోధించే మాటలు నీ మానసిక జీవితం ఎంతో కొంత ఉంటే నువ్వు లోపలికి తీసుకుంటావు. ఆ గంటల వైపు లేదనుకో నువ్వు అంత లోపలికి తీసుకో, శ్రద్ధగా శ్రవణం చేస్తావు, ఆ ధ్యానం చేస్తూ ఉంటావు, నువ్వు జపం చేస్తూ ఉంటావు, ఎంత కొంత చేస్తావు గురువు చెప్పినట్టు పరిశుద్ధం అవుతూ ఉంటావు. నువ్వు లోపల నెమ్మదిగా ఏమవుతావు, నువ్వు పరిశుద్ధం అవుతూ ఉంటావు, పవిత్రుడు అవుతూ ఉంటావు. అప్పుడు శాంతి కలుగుతుంది. శాంతి పరమశాంతి, ఉత్కృష్టమైన శాంతి, ఉదాత్తమైన శాంతి, ఉన్నతమైన శాంతి. ఆ శాంతితో ఈ పోల్చటానికి ఈ సృష్టిలో లేదు. ఆ శాంతిని పోల్చాలంటే శాంతితోటే పోల్చాలి. ఇంకోటి పోల్చడానికి ఆ శాంతి ఇట్టిదని చెప్పడానికి ఈ సృష్టిలో ఏమి లేదు. అట్టిదో ఏ శాంతి అంటే గురువు బోధిస్తాడు, ఆ గురువు వాక్యాన్ని లోపల తీసుకుని ధ్యానం చేస్తే, జపం చేస్తే ఆ గురువు యొక్క బరువు, ఆ మాట యొక్క బరువు, ఆ మాట యొక్క తూకం, ఆ వాక్యం యొక్క విలువ నీకు తెలుస్తుంటే లోపల జీవితం వస్తుంది, లోచూపు కలుగుతుంది. నీ మనసు ఆ రోజు కారోజు ఆదంట కాదంట పరిశుద్ధమవుతుంది, నిర్మలమవుతుంది, నిశ్చలమవుతుంది. తర్వాత నీకు శాంతి కలుగుతుంది, తర్వాత నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, అందులోంచి ఉదయిస్తుంది. ఇది పరాంశాంతి అచిరేణ అధిగచ్చతి. ఆ పరాంశాంతిని అక్కడ పొందుతావు, శాంతి పొందుతావు. అప్పుడు మన శాంతి కోసం, మన సుఖం కోసం ఇతర మనుషుల మీద కానీ, బాహ్యమైన మనుషుల మీద కానీ, బాహ్యమైన సుఖాల మీద కానీ, బాహ్యమైన భోగాల మీద కానీ ఆధారపడవలసిన పనే లేదు. రామకృష్ణ పరమహంస గారు ఒక వాక్యం రిపీటెడ్ గా చెప్పేవారు, హాస్పిటల్లో చేరిన తర్వాత జ్వరం ఉన్న మనిషిని, జబ్బు చేసిన మనిషిని డాక్టర్ బయట విడిచిపెట్టడం, ఎవరికైతే భోగ వాంఛ ఉందో వాడిని సంసారంలోంచి, ప్రకృతిలోంచి, వాడికి ఎంత చదువు ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత కీర్తి ఉన్నా, కర్మ బంధంలోంచి, జనన మరణ ఈ ప్రవాహంలోంచి, ఈ కర్మ బంధంలోంచి ఆ జీవుణ్ణి విడిచిపెట్టడు ఈశ్వరాజ్ఞ అన్నాడు రామకృష్ణ. నీకు భోగకాంక్ష లేదనుకుంటే సరిపోదు, లోపల ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు నీకు ఆ కాంక్ష ఉండదు. అది లేదని ఈశ్వరుడు గుర్తించినప్పుడే నీకు జనన మరణ ప్రవాహం నుంచి నిన్ను విడుదల చేస్తాడు. అప్పటి వరకు నీకు ప్రకృతిలోంచి విడుదల లేదు. మానవదేహం రావచ్చు, పశుదేహం రావచ్చు, దేవతా దేహం రావచ్చు, ఏ దేహం వచ్చినా ఏదో దేహంలో నేను ఉంచుతాడు. మాత్రమే కదా దేహం నాదని బుద్ధి కలుగుతూ ఉంటుంది. కంచి పరమాచార్యం ఒకసారి అడిగారంటే, దేహంలో నేను ఉన్నా పర్వాలేదని దేహంలోనే బుద్ధి పోవటం లేదు అంటే, ఎవరైనా పొగిడితే మాకు సంతోషం వస్తుంది, ఎవరైనా విమర్శిస్తే దుఃఖం వస్తుంది, నేను దేహంలో ఉన్నా పర్వాలేదు, దేహ బుద్ధి లేకుండా ఉంటే చాలంటే ఆయన ఏమన్నాడంటే, నీ దేహంలో ఉంటావనుకో, దేహ బుద్ధి లేకపోతే కర్మ ఎవడని పిలుస్తాడన్నాడు ఆయన. నువ్వు దేహం కాకపోయినా దేహం నేనే బుద్ధి నీకు ఉంటుంది, ఆ బుద్ధి పోతే కర్మానుభవం ఉండదు, కర్మ అనుభవించడానికి ఈశ్వరుడు చేసిన ప్రణాళిక అన్నాడు ఆయన. నీకు దేహాభిమానం లేదనుకోండి, దేహ బుద్ధి లేదనుకోండి, పొగడ్తలు మిమ్మల్ని ఏమి చెల్లింపు చేయవు, విమర్శలు ఏమి చెల్లింపు చేయవు. ఆ దేహాభిమానం ఉన్నప్పుడు పొగడ్తలు పొగిడితే పెరిగిపోతూ ఉంటారు, విమర్శిస్తూ అంటే దుఃఖపడతా ఉంటారు, ఈ లైక్స్ డిస్లైక్స్ అన్న వస్తుంటే. ఆ దేహాభిమానం నీకు ఎందుకు పెట్టాడంటే, దేహ బుద్ధి ఎందుకు పెట్టాడంటే, పూర్వజన్మలో నువ్వు చేసిన పని అది అనుభవించాలి కదా, కర్మానుభవం పొందడం కోసం నీకు ఆ దేహ బుద్ధి పెట్టాడు, దేహ బుద్ధి చేస్తే అది నువ్వు దొరుకుతావేంటి ఈశ్వరుడు అన్నాడు. కచ్చరాడికి కట్టేసిన దూడమే మన ఎన్ని దెబ్బలైనా కొట్టచ్చు, కచ్చరాన్ని కట్టే వదిలేస్తాం అనుకోండి, కచ్చరాడిని కట్టిన దూడని వదిలేస్తే ఒక దెబ్బ వరకు తగులుతుంది, రెండో దెబ్బ కదా సారిపోతుంది, నీకు అక్కడ దొరుకుతుంది అన్నాడు. అంతే కదా, ఆ పశువుని కచ్చరాడికి ఎలా కట్టేసి ఉంచుతాడో అలా ఈ దేహబుద్ధి నేను కచ్చరాడికి కట్టేసి ఉంచాడు. ఆ దేహబుద్ధి నీకు భోగకాంక్ష పోతేనే కదా కచ్చరాడి నుంచి నేను విడిచిపెట్టాడు. భగవంతుడు సరే అంతగానే అందరి హృదయాల్లో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, ఆ జ్ఞాననేత్రం ఉన్నాడు తెలుస్తుంది అంతటా ఉన్నాడని. మనం ఏదో లోకానికి సంబంధించిన విషయాలు కాకుండా ఆయన దయ కోసం ఆయన ప్రార్థిస్తుంటే, ఆయన కటాక్షం కోసం మనం ప్రార్థిస్తుంటే ఆయనకి మన మీద జాలి కలుగుతుంది. భగవంతుడి దగ్గర గుణం ఉండొచ్చండి, అడిగిన వాడికి అడిగిన చేస్తాడట, అడగిన వాళ్ళకి అన్ని ఇస్తాడని మోక్షం కూడా ఇస్తాడట. మనం అడగకుండా ఉండలేము, అలవాటు మన నోటికి అలవాటు అయిపోయింది మనకి, మన నోటికి పవిత్రత లేదు మనకు, ఇంకా మనకి అడగటమే పని. అంటే మనం ఏదైనా అడగకపోతే, మనకి ఏదో అవసరమో మనం చెప్పకపోతే భగవంతుడికి తెలియజేయమని మన ఉద్దేశం. అంటే ఏదో ఒకటి అడుగుతూ ఉంటాం, మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. అంటే నీకు అలా కాకుండా అడగకుండా, కోరిక లేకుండా అడగకుండా, ఏది అడగకుండా అడగకుండా ఉంటేనే అన్నీ ఇస్తాడట, అన్నీ ఇస్తాడట మోక్షం కూడా ఇస్తాడట. అడిగిన వాళ్ళకి అడిగింది ఒకటే ఇస్తాడట, అడిగచిచ్చడు నీదు అకలంక మాకు కీర్తి హాని చేయక బ్రహ్మ వర్ణాచల. వర్ణాచలేశ్వరుడు అడగకుండా ఇచ్చే స్వభావం నీకు ఉందని లోకంలో చెప్పుకుంటున్నారు. నేను అడగకుండానే ఇవ్వనుకో, నీ ఖ్యాతికి నీ కీర్తికే భంగం, కానీ నాకు ఇచ్చిన నష్టం ఏమి లేదని అక్కడ రమణస్వామి. అయితే భక్తుడు ఏం చేస్తాడంటే భగవంతుడినే కోరుకుంటాడు, భగవంతుడి కల్పించిన విషయాలను కోరుకోడు, భగవంతుడి కల్పించిన విషయాలను కోరుకోడు, భగవంతుడిని ఏలా ఆయనకు అక్కర్లేదు, భగవంతుడి మాయ ఆయనకు అక్కర్లేదు, భగవంతుడే కావాలి భక్తుడికి. భగవంతుడి దయ ఒకటే, ఆ కంపాషన్, ఆ లవ్ ఒకటే, భగవంతుడే కావాలి. ఆయన కనిపించిన సృష్టి మీద నీకు లేకపోతే, ఆ సృష్టి మీద నీ మనసు లేకపోతే, నీ గురి అంతా భగవంతుడి మీద ఉంటే ఆయన దయ కలుగుతుంది. ఆయన నీ పక్క, నీ మనసు పక్వానికి ఆయన తీసుకొస్తాడు, నిన్ను ఆయన ప్రిపేర్ చేస్తాడు, నేను డిజర్వ్ చేస్తాడు. అంటే ఆయన ఆయన సాక్షాత్కారం నీకు ఇచ్చే ముందు నీకు యోగ్యత పచ్చిస్తాడు, నేను డిజర్వ్ చేస్తాడు, అర్హత కలగజేస్తాడు. అర్హత కలగజేసి లోపల నీకు తానుగా వ్యక్తం అవుతాడు ఈశ్వరుడు.
కర్మ సమగ్రం ప్రవిలీయతే,
అంటే నువ్వు కర్మ, నువ్వు కర్మ వ్యక్తిభావం లేకుండా, దేహాభిమానం లేకుండా, దేహాభిబుద్ధి దేహబుద్ధి లేకుండా నువ్వు ఆత్మవై, అంటే నీకు దేహాభిమానం లేకుండా నువ్వు ఏదైనా పని చేస్తున్నానుకో, నువ్వు ఏ పని చేసినా ఆ కర్మ అంతా కూడా అగ్ని ఏ విధంగా అయితే గజ్జిని దహింపజేస్తుండవు, ఆ జ్ఞానాగ్ని నీకు పుణ్యపాపాలు లేకుండా దహింపజేసేస్తున్నావు. నీకు పుణ్యం మిగలచ్చుడు, పాపం మిగలచ్చు. పుణ్యం మిగిలిన ప్రమాదమే, పాపం మిగిలిన ప్రమాదం. పుణ్యం వల్ల మంచి జన్మలు వస్తాయి, పాపం వల్ల చెడ్డ జన్మలు వస్తాయి. బంగారం సంఖ్యలేనా సంఖ్యలు, ఇనుప సంఖ్యలేనా ఆ సంఖ్యలే. అయితే నీకు సమగ్రం, నీకున్న పుణ్యము పాపము అంటే రాబోయే జన్మలకు సంబంధించిన సంస్కారాలు. నువ్వు దేహాభిమానం లేకుండా నిష్కామంగా సకామంగా కాకుండా నిష్కామకరంగా నువ్వు చేస్తుంటే, ఇది నేను చేస్తున్నా తలంపు లేకుండా నువ్వు చేస్తుంటే, అఖండ దృష్టితో నువ్వు చేస్తుంటే, ఆత్మజ్ఞానంతో నువ్వు ఒక పని చేస్తుంటే, ఏ పని చేయను, ఏ పని చేసినప్పటికీ ఏ విధంగా అయితే అగ్ని లోపల ఉన్న వస్తువులు అనేటివి ఏ విధంగా అయితే అగ్ని గ్రహింపజేస్తుందో, ఆ జ్ఞానాగ్ని నీ పుణ్యాన్ని నీ పాపాలని రాబోయే జన్మలకు ఏదైనా కారణాలు ఉంటే ఆ కారణాన్ని సమగ్రంగా వెరికి లేకుండా శేషం రాకుండా భగవంతుడు చెప్పే పొందికి చూడండి. మళ్ళీ కొంచెం శేషం ఉంచడట్టుంది, పోతద్దం పెట్టి చూసుకునే నీ లోపల ఏంటి చిన్న వాసన ఉండదు. సమగ్రంగా ఈ భగవంతుడు చెప్పే విశేషంగా పునర్జన్మ చేతు కొంచెం కూడా లేకుండా ఆ జ్ఞానాగ్ని నువ్వు చేసిన పుణ్యాన్ని నువ్వు చేసిన పాపాన్ని దహించి విడిచిపెడుతుంది అని లోపల ఈశ్వరుడు ఉన్నాడు, గురువు ఉన్నాడు, లోపల గురువు బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట నుంచి బోధిస్తూ ఉంటాడటండి, మీతో మాట్లాడుతూ ఉంటాడటండి, మీతో ప్రయాణాలు చేస్తూ ఉంటాడటండి, బాగున్నారా అంటాడటండి, స్నానం చేశారా అంటాడటండి, భోజనం చేశారా, సాపాడు చేశారా మీరు అడుగుతూ ఉంటాడటండి. కానీ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి అది మర్చిపోడు. డాక్టర్ గారి దగ్గర కూడా మనం ఎప్పుడు వెళ్తాం అనుకోండి, ఏమంటే మీ పొలం ఎలా ఉంది, పంటలు బాగున్నాయని అడుగుతారు, పంటలకి రోగానికి సంబంధం ఏంటండి అని మన మైండ్ని ప్రిపేర్ చేయటం, మన శరీరానికి వచ్చిన రోగానికి పంటకి సంబంధం ఏంటండి. మన వ్యవసాయదారులు అనుకోండి, ఎలాంటి పంటలు ఎలా ఉన్నాయి, బాగా పండినాయా, రుణాలు ఏమి కదా, ఏమైనా రుణం ఉంటే తీర్చేశారా, రుణాలు ఏమైనా ఉన్నాయండి, పంటలు బాగా పండినాయి, ఏంటి పంటలు ఏంటి, గొడవలు ఏంటి, రోగం ఏంటి, దానికి సంబంధం ఏంటి అని మనకు అనిపిస్తుంది. ఇది పరిచయం. అదే గురువు కూడా ఏం చేస్తాయంటే, మీరు స్నానం చేశారా, బాగున్నారా, భోజనం చేశారా, ఏంటి ఎలా ఉన్నారు, మధ్యన ఆరోగ్యం అది బాగుందా అని ఇక్కడ ఆయన ఉద్దేశం అడిగి ఎక్కడికో తీసుకెళ్ళడం కోసం ఈ ఫోటో కూడా చెప్తా ఉంటారు. ఈ మాటలు మామూలుగా చెప్తా ఉంటారు, ఏంటి గురికి మన స్నానానికి భక్తికి సంబంధం అంటే మనం అనుకుంటాం. ఇది పరిచయం మాటలు, ఏ మీ మైండ్ చల్లబరచడం కోసం, ముందు మనసులో పడే మీరు బాధ నుంచి ముందు మిమ్మల్ని విడుదల చేయటం కోసం. గురువు కూడా ఏం చేస్తాడు, బాగున్నారా, ఏంటి వారు బాగున్నారా, ఈయన బాగున్నారా, ఏం చేస్తున్నారు, కులాసాగా ఉన్నారు, ఈ మధ్యన మీరు అరుణాచలం వచ్చి చాలా కాలం ఉన్నారు, ఈ మధ్యన ఏంటి ఎలా ఉన్నారు, సాపాడు చేశారా, ఇంకా సాపాడు చేయలేదు, ఏదో ఇలా గురువు మాట్లాడతాడు, దానికి జ్ఞానానికి ఏది సంబంధం, మీ మైండ్ ప్రిపేర్ చేయటానికి. అది గ్రహించిన వాడు ధనుడు. గురువు అలా ఎందుకు మాట్లాడుతున్నాడో, డాక్టర్ ఎందుకు అలా మాట్లాడుతూ గ్రహించిన వాడు ధన్యుడు. మానసిక జీవితం వాడు గ్రహిస్తాడు, మానసిక జీవితం లేడు గ్రహించలేడు. ఇది బాగా గుర్తించుకోండి, ఇది మెంటల్ లైఫ్ అంటే. నేను శాస్త్రి గారు అనే మాట ఏదో చెప్పుకున్నాను కదమ్మా, ఇట్ ఈస్ గుడ్ టు బి గ్రేట్, ఇట్ ఈస్ గ్రేట్ టు బి గుడ్. అంటే గ్రేట్నెస్ కూడా గొప్పదండి, గుడ్నెస్, గ్రేట్నెస్ గ్రేటర్ దాన్ అది, గుడ్నెస్ గ్రేటర్ దాన్ గ్రేట్నెస్ అండి. అంటే ప్రతి గొప్పవాడు మంచివాడు అవ్వక్కర్లేదు, ప్రతి మంచివాడు గొప్పవాడు అవుతాడని అక్కడ లేదు. చాలా మంది మంచివాడు ఉంటారు, అంత మాత్రమే వాడు గ్రేట్నెస్ రాదు. ప్రతి గొప్పవాడు మంచివాడు అవ్వాలని అవ్వక్క, మంచివాడు అవ్వాలని లేదు. ప్రతి మంచివాడు గొప్పవాడుగా ఉండలేదు, అంత మాత్రం చేత వాడికి మంచితనం లేదని కాదు. ఈ రెండు ఉంటే సరే సరే బంగారానికి, బంగారానికి వాసన, బంగారానికి రంగు ఉంటుంది కానీ వాసన ఉండదు, బంగారానికి వాసన కూడా ఉండదు, ఉంటుంది అనుకుంటే మంచిదే. ప్రతి గ్రేట్ మ్యాన్కి గుడ్నెస్ ఉండాలి లేదు, అలాగే ప్రతి గుడ్ మ్యాన్ గ్రేట్ మ్యాన్ అవ్వాలి లేదు. మీలో చాలా మంది మంచివాళ్ళు ఉండొచ్చు, అంత మాత్రం మీరు గ్రేట్ మ్యాన్ అవ్వాలని ఎక్కడ లేదు, దాని అవునొచ్చి వేరు. కానీ గ్రేట్నెస్ కూడా మంచి, గ్రేట్నెస్ కంటే కూడా గొప్పది గుడ్నెస్ అండి. అంటే గ్రేట్నెస్ ఆత్మజ్ఞానానికి దారి చూపించకపోవచ్చు, గుడ్నెస్ ఆత్మజ్ఞానానికి దారి చూపిస్తున్నాను. గ్రేట్నెస్ మంచిదే, అంతకంటే గ్రేటర్ దాన్ని, అంతకంటే గ్రేట్, గ్రేటర్ ఏది గుడ్నెస్ అనేది, గుడ్నెస్ గ్రేటర్ దాన్ గ్రేట్నెస్. అయితే ప్రతి గుడ్ మ్యాన్ గ్రేట్ మ్యాన్ అవ్వక్కర్లేదు, ప్రతి గ్రేట్ మ్యాన్ గుడ్ మ్యాన్ అవ్వక్కర్లేదు. కానీ గ్రేట్నెస్ ఆత్మానుభవానికి దారి చూపించకపోయినా గుడ్నెస్ మటుకు ఆత్మజ్ఞానానికి దారి చూపిస్తుంది. నేను చూస్తూ ఉంటాడు, మిమ్మల్ని పరిశీలిస్తూ ఉంటాడు, చూసి ఆయన లోపల ఉన్నాడు. నిజమైన గురువు ఎక్కడున్నాడు? నిజమైన గురువు బయట గురువు. మీ దేహం ఎంత నిజమో ఆ దేహం కూడా అంతే నిజం, ఆ గురువు దేహం కూడా అంతే నిజం. అలా భగవంతుడి పుట్టడు అసలు పుట్టినవాడలే కనిపిస్తాడు. భగవంతుడికి పుట్టికలే, ఆత్మకు పుట్టికేంటి? పుట్టలేదు, పుట్టినవాడలే కనిపిస్తున్నా. భగవంతుడికి పుట్టికలేదు, పుట్టినవాడు వాడే కనిపిస్తాడు మన కళ్ళ కంచి. అదే మనకు బోధించడానికి అలా కనిపిస్తాడు. లోపల నిజమైన గురువు లోపల ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు. లోపల గురువు ఎలా ఉన్నాడు అండి? ఆత్మగా ఉన్నాడు, చైతన్యంగా ఉన్నాడు, వెలుగుకు వెలుగై ఉన్నాడు, వెలుగుకి వెలుగై ఉన్నాడు, ఆవల ఉన్నాడు, ఏ చీకటికి ఆవల ఉన్నాడు, అంధకారానికి ఆవల ఉన్నాడు. అంధకారానికి ఎక్కడున్నాడు? ఆవల ఉన్నాడు, వెలుగుకి వెలుగై ఉన్నాడు. చూసుకుని ఎందుకు వీడికి ఆత్మ దొరకటం లేదు, ఎందుకు వీడికి ఆత్మలాభం కలగటం లేదు, ఎందుకు వీడికి ఆత్మజ్ఞానం కలగటం లేదు, ఏ బలహీనతలు అడ్డొస్తున్నాయి, ఏ వీక్నెస్లు అడ్డొస్తున్నాయి, ఏ టెన్షన్స్ అడ్డొస్తున్నాయి, ఏదో నీ బుద్ధిలో ఏదో దోషం ఉంది. డాక్టర్ కూడా మీరు నీతో మాట్లాడుతూ నీ రోగాన్ని చూస్తూనే ఉంటాడు. కాళ్ళు ఎలా కలపండి అంటాడు, చేతి కలపండి అంటాడు, కానీ మీ రోగం ఎక్కడుందో చూస్తూ ఉంటాడు. దానికి ఏముంది బలం ఆలోచిస్తూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. కానీ మీ గురించి మామూలుగా ఏదో అడిగినా మీ శరీరంలో ఏ రోగం ఉందో దాన్ని పట్టుకోవాలని చూస్తూ ఉంటాడు డాక్టర్, మాస్టర్ చెకప్ అది. అదేవిధంగా ఇక్కడ ఏమో గురువు ఏం చేస్తాడంటే, మామూలుగా ఏంటి లోపల చైతన్యం ఉంది కదా, ఆత్మ ఉంది కదా, వీడు ఏదైతే ఉన్నాడో అది అనుభవంలోకి రావటం లేదు కదా, అనుభవంలోకి రాకపోవడానికి ఏదో ఇక్కడ దోషం ఉంది, ఆ బుద్ధిలో ఏదో తేడా ఉంది, భేద బుద్ధి ఉంది, ఆ బుద్ధిలో ఏదో దోషం ఉంది, ఆ బుద్ధిలో ఏదో బలహీనత ఉంది, ఏదో వాసన బుద్ధిని బాధిస్తుంది, బుద్ధిలో ఏదో వాసన ఉంది కాబట్టి ఆ బుద్ధి బాసిముఖానికి వస్తుంది అని ఏం చేస్తాడండి? మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడితే మీకు బలాన్ని ఇస్తారటండి, వాసన తొలగించుకునే శక్తిని మీకు ప్రసాదిస్తారటండి, మీ చేత తొలగింప చేస్తారటండి. బలాన్ని ఇచ్చేవాడు గురువే. మీ బుద్ధిలో ఏ దోషం ఉందో గ్రహించేవాడు గురువే, ఆ దోషాన్ని మీకు చూపించిన వాడు గురువే. ఓహో ఇదే, అప్పుడు డాక్టర్ ఏం చెప్తాడు? ఓహో ఏమండి మీ రోగం ఇదండి, మీ రోగం ఇది, ఈ మందులు వాడండి, అది పచ్యం చేయండి అలా చెప్తాడు. గురువు ఏం చేస్తాడు? మీ బుద్ధిలో ఉన్న దోషాన్ని మీకు చూపిస్తాడు, మీ బుద్ధిలో ఉన్న దోషాన్ని చూపిస్తాడు, దాన్ని తొలగించుకునే ఉపాయాన్ని చెప్తాడు, దాన్ని తొలగించిన ఉపాయం చెప్పాడు, ఉపయోగించడానికి ఎటువంటి స్నేహాలు చేయాలో కూడా చెప్తాడు, దానికి ఉపాయం చెప్తాడు. ఆ శక్తిని ఆ దోషంలోంచి ఆ వాసన నుంచి విడుదల పొందే శక్తిని ఇస్తాడు. శక్తినిచ్చి విడుదల చేసే వరకు నిన్ను వెంటాడుతూ ఉంటాడు వాడు గురువు. ఒకవేళ ఈ జన్మలో నువ్వు ఆ దోషంలోంచి పూర్తిగా నిశ్శేషంగా బయటకు రాలేకపోయానుకో, రాబోయే జన్మలో ఆ పని పూర్తి చేస్తాడు. ఈ తపస్సును అక్కడ నీకు ఉపయోగిస్తాడు. గురువుని ప్రేమిస్తావు, ఆ బలహీనత నీకు పోదు. కానీ గురువుకి తెలుసు ఆ బలహీనత పోలేదని. కానీ గురువుని ఎంత ప్రేమించా ప్రేమను గురువు మర్చిపోడు. మరి జనం కూడా అవసరమైతే నీ కోసం దేహం ధరించి ఆ బలహీనత నుంచి నేను విడుదల చేయించి ఆ శాశ్వత శాంతి ఆ పరామశాంతిని కలిగి వరకు విడిచిపెట్టడు. అదే గురువు చూడాలి ఆరంభం. మాయలోంచి మోహంలోంచి నువ్వు కంపెనీగా విడుదలయ్యే వరకు గురువు నిన్ను వెంటాడుతూ ఉంటాడు, ఏ జన్మలో ఉన్నా ఏ లోకంలో ఉన్నావు. కానీ బంధువులు స్నేహితులు పరిసరాలు అన్నీ తెగిపోతాయి. ఇక్కడ మనం శ్మశానానికి వెళ్ళిన రోజు వెళ్ళిన రోజున అన్నీ తెగిపోతాయి. గురువు చూడ అనుబంధం జన్మ జన్మలు అలా వస్తుంది. ఇప్పుడు ఆ గురువు ఏదై ఉన్నాడు? ఆత్మయ ఉన్నాడు. ఆత్మజ్ఞానం కలగజేసే వరకు, ఆత్మసిద్ధి కలగజేసే వరకు జన్మ జన్మల్ని నిన్ను వెంటాడుతూనే ఉంటాడు. ఉంటాడు నీ బుద్ధిలో ముందు దోషాలు ఏముంటాయి చూస్తాడు. ఆ దోషం నీకు తెలిసేటట్టు నీకు ఆ దోషం చూపిస్తాడు. చూపి ఆ దోషంలోంచి విడుదల చేయడానికి నీకు సాధన చేయిస్తాడు. ఆ సాధన చేయడానికి శక్తి ఇస్తాడు. ఆ దోషంలోంచి విడుదల పొందటానికి కూడా నీకు ఆయన అనుగ్రహిస్తాడు. అనుగ్రహించి అప్పుడు నువ్వు లోపల ఏదైతున్నావో దాన్ని నీకు ప్రసాదిస్తాడు. అది గురువు చేసే పని. అంటే గురువు ఎలా ఉంటాడు? అందరినీ సమానంగానే చూస్తాడు, సమానంగానే ప్రేమిస్తాడు. లోపల బయట ఒక్కళ్ళతో మాట్లాడి రమణ మహర్షి గారు ఒకరితో మాట్లాడినట్టున్నాడు, ఒకరితో మాట్లాడి కూడా కాదు, ఎదురుగుండా చూసి ఎదురుగుండా ఉన్నాడు. ఒకసారి మాట్లాడితే మానేసా చివరంగా పరకరిస్తా ఉన్నాడు ఆయన. మీరు బాగా కనిపించాలి ఎదురుగుండా కూర్చుంటారనుకోండి, మీ అంత చట్టం మానేసి ఎక్కడో దూరంగా ఉన్నాడు చూసుకోడు ఆయన పలకరించేవాడు. ఈ ఆడకి ఒళ్ళు మండిపోతున్నాయి అన్నమాట. మన ఫ్రెండ్ సీట్లో కూర్చుంటే మనతో మాట్లాడేసి మాట్లాడటం మానేసా చివరంగా ఉన్నాడు పలక, ఆ ఒళ్ళు మండిపోవడం కోసం అలా చేస్తాడు. అంటే మీ కోపం ఎంత ఉందో మీరు చూపిస్తే ముందు చూపిస్తాడు అది. తర్వాత విడుదల పొందట భగవాన్ కూడా కొంతమంది ప్రీతిగా మాట్లాడేవాడు, కొంతమంది ముఖంలో పక్క పెట్టిపోయేవాడు. అప్పుడు వీళ్ళకి ఒళ్ళు మండిపోతుంది. వీళ్ళు కొంతమంది ఆశ్చర్యంగా పలకరించేవాడు, కొంతమంది ఇలా ముఖం పెడముఖం పెట్టిన అలా పోతా ఉంటాడు. ఒకరి జోడు ప్రీతిగా ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు, ఒకరి జోడు దూరంగా ఎందుకుంటున్నాడో తెలియదు, ఒకరి మీద నెమ్మదిగా ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు, ఒకరి చోటు గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎవరు ఏది చేసినా ఎవరు వంక ఎలా చూసినా, ఎవరితో ఏది మాట్లాడినా, అది వాటిలో నా జీవుల్లోంచి వాసంలోంచి వాని విడుదల చేయటమే పని, గురువు పని. ఇప్పుడు మీరు గ్రహించవలసింది ఏంటంటే, దాన్ని మాట్లాడినా మాట్లాడకపోయినా, నువ్వు వంక చూసినా చూడకపోయినా, ఏదో ఒక బలహీనతల నుంచి మిమ్మల్ని విడుదల చేయటానికి చేసే ప్రక్రియలు ఇవన్నీ. అంటే గురువు ఏది చేసినా మన మంచి కోసం చేస్తాడు, అది మానసిక జీవితం వాడు గుర్తిస్తాడు, కానీ మానసిక జీవితం లేని వాడు గుర్తించలేడు. గురువు అంటే మన పరవాయువు కాదు, మన ప్రాణానికి ప్రాణమై మన ఆత్మకి ఆత్మయి ఉన్నాడు, మనలోని నిజమైన ఆత్మే గురువు. సరైన మార్గంలో నడిపిస్తాడు. ఆత్మజ్ఞానానికి ఏ విధంగా నువ్వు జీవించాలి, ఆత్మానుభవం పొందడానికి ఏ రకంగా నువ్వు ఉండాలో, ఏ మార్గానైతే నువ్వు ఆ డెస్టినేషన్ చేరుకోగలవో ఆ మార్గాన్ని నీకు చూపించి దాని మీద నిలబెట్టి నీ చేత నడిపిస్తాడు. గమ్య చేరుకున్న వరకు నిన్ను విడిచిపెట్టడు. అది ఎన్ని మలుపులు వచ్చినా జీవితం మనస్సుతో చేసుకున్న నిర్ణయాలు ఆగవు. ఆ జన్మాంతరం అనుబంధాన్ని బట్టే గురువు మీద నిష్ట కలుగుతుంది. వాళ్ళు మనకి గౌరవం అంటే తెచ్చా, అందరూ వాళ్ళని గౌరవించాలనుకుంటారు వాళ్ళు. ఆయన గౌరవం అంటే బాగా ఇష్టం అన్నట్టు కూడా ఒకసారి మాట్లాడు. అంటే ఆ బలహీనత, ఆ కీర్తికాంక్ష పోగొట్టడం కోసం ఎల్లవేళలో అన్ని ప్రదేశాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా చంచల బుద్ధి లేకుండా అచంచల బుద్ధి కలిగి ఉంటాడు మనిషి. జన్మించిన మొదలు చనిపోయే వరకు ఎవడి జీవితం యూనిఫారంలో ఎవడి జీవితం ఉండదు. ఏదో అప్సడ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, హెచ్చుతగ్గులు వస్తాయి, మెరకా పదాలు వస్తూ ఉంటాయి. కానీ మెరకా పదాలు వచ్చినప్పుడు ఎవరికి, ఎన్ని దేహానికి, ఎన్ని మైండ్కి, ఎన్ని బిజమ్మకి, బాడీ మనస్సుకి, మనిషి అంటే దేహము మనస్సు తెలివి, హెచ్చుతగ్గులు వీటికే లోపల చైతన్యానికి హెచ్చుతగ్గులు ఏమి లేవు. పదాలు అనువారు ఈ దేహం కొంతకాలం అరుణాచలంలో రాళ్ల మీద కూర్చుంది, ఇప్పుడేమో సోఫాలో కూర్చుంది, ఈ దేహ ప్రారంభం అప్పుడు అలాగ ఉంది ఇప్పుడు ఇలాగ ఉంది, ఇదంతా దేహానికి జ్ఞానానికి ఏం సంబంధం లేదు. ఇది ఇష్టకూడదు. అరుణాచలం వచ్చినప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నాను, ఇప్పుడు అదే స్థితిలో ఉన్నాను. కానీ అప్పుడు దేహమేమో ఎండకెండింది, వర్షానికి తడిసింది, కొండలు గుహల్లో ఉంది. దేహం ప్రారంభాన్ని బట్టి అప్పుడు అలా ఉండవలసి వచ్చింది, ఇప్పుడు సోఫాలో కూర్చుంటుంది, ఇప్పుడు దేహ ప్రారంభం ఇలాగ ఉంది, ఇది దేహానికే అది దేహానికే. కానీ కొంతమంది కొండల మీద కూర్చున్నప్పుడు స్వామి చాలా బాధపడుతున్నారని కొంతమంది అనుకున్నారు, ఇప్పుడు సోఫాలో కూర్చున్నాక స్వామి పని దర్జాగా ఉంది, మన పని కూడా అలా ఉంటే బాగుండని ఇప్పుడు అనుకుంటున్నారు. ఇది నిజం కాదు, అది నిజం కాదు, దేహం యొక్క ప్రారంభం అది. జ్ఞానానికి దీనికి ఏం సంబంధం లేదు. ఆ దేహం ప్రారంభం కూడా ఏ గంటలో ఎక్కడ ఉండాలో అక్కడ ఈశ్వర నియమం అది. భగవాన్ దగ్గరికి వచ్చి అనుకోరు కొంతమంది, ఏమంటే మీ అనుగ్రహం మాకు లేదండి. అది భగవాన్ ఏమన్నారంటే నీ అనుగ్రహం నిజంగా లేదనుకోని ఇక్కడికి ఎందుకు వస్తావు అన్నాడు. నీ తెలివితేటల వల్ల నువ్వు వచ్చావని ఇక్కడ అనుకుంటున్నావు, నీ తెలివితేటల నువ్వు రాలేదు, నా అనుగ్రహం నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ మధ్యన పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఆయన అన్నారు, భగవాన్ అరుణాచలంలో శరీరంతో ఉండగా నాకు అర్థాస్ అయితే 10 సార్లు వెళ్ళాను, వెళ్ళినప్పటికీ అరుణాచలం వెళ్ళేది అన్నాడు. ఇంకా ప్రారంభంలో లేనప్పుడు అంతే, భగవాన్ మనం చూడటం కదా, ఆయన చేత మనం చూడబట్టం ముఖ్యం. మనం ఏం చూస్తామంటే ఈ మాంసం కలితో ఏం చూస్తాం, మన అరుణాచలం ఇంటికి భగవాన్ దగ్గరికి ఎందుకు వెళ్తామంటే మనం ఆయన చూడటం కదా, ఆయన చేత మనం చూడబట్టం ముఖ్యం. అది మన కళ్ళు ఏం, మన కళ్ళలో ఏమైనా జ్ఞానం ఉందా, శాంతి ఉందా, ఈ మాంసం కళ్ళు ఏం చూస్తాయి భగవాన్? ఆ కళలో ఎంతో శాంతి ఉంటుంది, కాంతి ఉంటుంది, నిష్కామం ఉంటుంది ఆ కళలో, దయ ఉంటుంది, దయతో తొలుగుతూ ఉంటాయి కళ్ళు. అంటే మీకు చెప్పాను కదా, బుద్ధుడు టీచింగ్ లేకుండా బుద్ధుడు ముఖం చూడటం వల్ల కొంతమందికి జ్ఞానోదయాన్ని, అంటే అంత ప్రశాంతత అక్కడ ఉంటుంది. ఇంకా ఆత్మే చేతేనే కాళ్ళు చేతులు తొడుక్కొని ఉంటుంది అది. గురువు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా ఆయన స్వరూపంలో ఆయన ఉంటాడు, ఆయన పద్ధతిలో ఆయన ఉంటాడు, ఆయన చైతన్యం జారడం. చ్యుతి ఉండదు, అచ్యుతుడు అది. చ్యుతి లేని వాడు అచ్యుతి. కృష్ణుడికి అచ్యుతుడు అని పేరు. అంటే చ్యుతి ఎలా ఉంటుందో ఆయనకు తెలియదు. యుద్ధం చేసినా ఒకలాగా ఉంటాడు, ఇంటికాడమో ఒకలాగా ఉంటాడు, యుద్ధం అయిపోయిన తర్వాత అక్కడ ఉంటాడు, గుర్రాలను కరిగేటప్పుడు అలాగే ఉంటాడు, గుర్రాలను కరగనప్పుడు అలాగే ఉంటాడు, పని ఉన్నప్పుడు అలాగే ఉంటాడు, పని లేనప్పుడు అలాగే ఉంటాడు, దేహంతో ఇంద్రియాలతో పని చేసినప్పుడు అలా ఉంటాడు, దేహంతో ఇంద్రియాలతో పని చేయకుండా ఎటువంటి పరిస్థితిలో కూడా ఆయన స్వరూపం నుంచి ఆయన శుచి కాడు అంటాడు. అచ్యుతుడు కృష్ణుడికి అచ్యుతుడు అని పేరు, శుచి కాని వాడు. ఆ అచ్యుతుడిని పట్టుకుంటే మనకు కూడా శుచి లేకుండా చేస్తాడు అంటే. భగవంతుడు చ్యుతులేని వాడు అంటే పతనం లేని వాడు, కిందకి దారడు. ఆ అచ్యుతిని మనం పట్టుకుంటే మనకు కూడా చ్యుతి ఉండదు. అది జ్ఞానముల ద్వారా పరామర్శించి అశరీరం అధిగచ్చుతి. ఈ శరీరం ముసల్ధనం అయ్యే వరకు ఆగక్కర్లేదు, శరీరం మరణించే వరకు ఆగక్కర్లేదు. ఆ క్షణంలో ఆన్ ది స్పాట్ ఆ నిమిషంలో నేను శాంతి వరిస్తుంది. మగ నీకు అప్పుడు 10 సంవత్సరాలు నీకు జ్ఞానం కలిగినప్పుడు అప్పుడే నీ శాంతి చుట్టుముట్టేస్తుంది. ప్రహ్లాదుడికి ఎంత వయస్సు, ధ్రువుడికి ఎంత వయస్సు, వయస్సుతోటి సంబంధం లేదు, శరీరంతో సంబంధం లేదు జ్ఞానానికి. అంటే వీడంటున్నాడు నన్ను ఎవరిని గురువుగా పెట్టుకోమంటారంటున్నాడు. ఆయన అంటున్నాడు నీకు ఎవరి పట్ల ఆకర్షణ కలిగిందో, ఎవరి సమక్షంలో కూర్చుంటే శాంతి కలుగుతుందో, ఎవరి సమక్షంలో నీ రాగద్వేషాలకు వేగం ఆగుతుందో, ఎవరి సమక్షంలో నీకు జ్ఞానం సంపాదించాలని అపేక్ష కలుగుతుందో, ఎవరి సమక్షంలో నీ మనసు లోపల గుంజబడతాందో, వారిని నీ గురువుగా ఎన్నుకో. చాయిస్ ఇచ్చేస్తున్నారు అక్కడ భగవంతుడు. అసలు కంపల్షనే లేదు అసలు. అంటే నిజమైన గురి ఎవరంటే ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, నీకేదో బాధ్యతలున్నాయి భారాలున్నాయి, నీ బాధ్యతల్ని భారాలని పెంచేవాడు గురువు కాదు, నీ బాధ్యతల్లోంచి భారాల్లోంచి నేను విడిపించేవాడు గురువు. ఏ బలహీనతలైతే మీకు ఉన్నాయో దానికి అదనంగా కొత్త బలహీనతలను తీసుకొచ్చేవాడు గురువు కాదు, ఉన్న బలహీనతలను విడుదల చేసేవాడు గురువు. వైభవం ఎక్కడ ఉందంటే గురువు మనల్ని ఎన్నుకోవటంలో ఉంది. వైభవం మనం ఎన్నుకుంటే అమావాస్య రోజున ఒక రకంగా ఉంటాం, పౌర్ణానికి ఒక రకంగా. గురువు చేత ఎన్నుకోబడాలి మనం. కొంతమంది మాట్లాడేటప్పుడు కూడా ఏంటి ఏం చేయమంటారు అంటే, కొంతమంది వీళ్ళు అంటూ ఉంటారు మామూలు మీకు ఎలా బాగుంటారు అలా చేయండి, మాకు ఏది మంచో మాకంటే మీకు ఎక్కువ బాగా తెలుసు కదా. భక్తులు కాదు మామూలు మనుషులు కూడా అలా అంటూ ఉంటారు. అంచేత మీకు మీ బలహీనతను పెంచేవాడు గురువు కాదు, ఉన్న బలహీనతలోంచి విడుదల చేసేవాడు గురువు. మీకున్న అజ్ఞాన భారాన్ని పెంచేవాడు గురువు కాదు, ఉన్న అజ్ఞానంలోంచి విడుదల చేసేవాడు గురువు. నువ్వు అసలే చీకట్లో ఉంటే నేను కడ్డికి చీకట్లో పెట్టేవాడు గురువు కదా, చీకట్లోంచి విడుదల చేసి వెలుగులోకి తీసుకొచ్చేవాడు గురువు. నీ బుద్ధిని శుద్ధి చేసేవాడు గురువు. ఏ రకంగా నువ్వు జీవిస్తే నీ బుద్ధి పవిత్రం అవుతుందో, నీ బుద్ధి సత్యబుద్ధి అవుతుందో, శుద్ధ బుద్ధి ఎప్పుడైతే కలుగుతుందో, నీ బుద్ధికి ఏకాగ్రత ఎలా కలుగుతుందో, ఏ రకంగా నువ్వు జీవిస్తే భగవంతుడి నీ ముఖం తిరుగుతుందో, అలా జీవింపజేయటానికి నీకు బోధించడమే కాకుండా అది ప్రాక్టీస్ చేయడానికి శక్తినిచ్చి గమ్యానికి తీసుకెళ్ళడానికి సహాయ సహకారములు అందించేవాడు గురువు. ఆ గురువుకి ఇక్కడ పని ఎంతో ఏమి లేదు, వాడు నీకోసం నీ పూర్వజన్మల నుంచి నువ్వు చేసిన ఆరాధనకి నువ్వు చేసిన పూజకి ఫలితంగా భగవంతుడే గురు రూపం ధరించి వస్తాడు. నీ పూజ ఫలం గురువు, నీ అర్చన ఫలం, నీ తపో ఫలం, నీ పూజ ఫలం వాడే గురువు.
అరుణాచల శివ అరుణాచల
నీకు గర్వం కలిగి ఉండమని నేను చెప్పానా? కృష్ణుడు గీతలు అంటున్నాడు, గర్వం ఉంటే భగవంతుడికి దూరం అయిపోతావు, గర్వం లేకపోతే భగవంతుడికి సమీపంలోకి వస్తావు. నీ గర్వానికి నా గర్వం దేవుడు పెట్టాడు అనుకుంటే ఎలాగా? నీ అజ్ఞానం వల్ల నీ గర్వం వస్తుంది, నీ గర్వం నా మీద ఆరోపించొద్దు అని చెప్పాడు భగవంతుడు. మీరు బాగా గర్వంగా ఉంటున్నారు అనుకోండి, మీ డబ్బు చూసుకున్నాం, మీ చదువును చూసుకున్నాం, మీ చుట్టాల బలం చూసుకున్నాం, మీ అర్థ బలం చూసుకున్నాం. నీ గర్వం ఉంటే నీ గర్వాన్ని నేను ఏమైనా కల్పించుకోమన్నా మిమ్మల్ని గర్వంగా ఉండమని నేను చెప్పానా? నీ అజ్ఞానం కల్పిస్తుంది, నీ అహంకారం కల్పిస్తున్న గర్వం, నేనేమైనా మిమ్మల్ని గర్వం కల్పిస్తున్నాను, ఈ గొడవలు నా ఎత్తునే పెట్టొద్దు అంటాడు భగవంతుడి గీతలో. నీ గర్వానికి నాకు సంబంధం ఏంటి అసలు? నేను కల్పించాను నీ గర్వాన్ని, అజ్ఞానం కల్పిస్తుంది, అందులోంచి ఎలా విడుదల పొందాలో నేను చెబుతున్నాను, కానీ నీ గర్వం నేనేం కల్పించలేదు నీకు. గర్వం ఉన్న మనిషి భగవంతుడికి దూరం అవుతూ ఉంటాడు, గర్వం లేని మనిషి భగవంతుడి సమీపంలోకి వస్తూ ఉంటాడు. ఆ గర్వం నువ్వు అట్టే పెట్టుకోవాలా, దాన్ని పోగొట్టుకోవాలని నిర్ణయించుకోవాల్సింది నువ్వే నిర్ణయించుకో.
హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే.
అంటే భగవంతుడి యొక్క వైభవం మేనిఫెస్ట్ అయినప్పుడు తెలుస్తుంది, కృష్ణ అవతారంలో రామ అవతారంలో వైభవం తెలుస్తూ ఉంటుంది మనకు. మేనిఫెస్ట్ దేవుడు మేనిఫెస్ట్ అయినప్పుడు మనకు వైభవం తెలుస్తూ ఉంటుంది. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అంటే కృష్ణుడి దేహం శరీరం కాదు, ఆ కృష్ణుడిని చూపించిన లీలలను బట్టి ఓహో దేవుడు ఇలాగ ఉంటాడని మనం ఊహించుకోవచ్చు. ఎందుకని కృష్ణుడి దేహం అక్కడ దేవుడని కాదు, ఆ దేహం ఇప్పుడు లేదు.
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.
మనిషికి గౌరవాలు భాష్య చూపిన పెంచు ప్రయత్నం, అగౌరవాలు లోపల చూపిన పెంచు ప్రయత్నం.
ఓం నమో నారాయణాయ.
మనం ఆ నామాన్ని జపించేటప్పుడు ఆ భగవంతుడి యొక్క వైభవం, ఆ భగవంతుడికున్న శక్తి, ఆ భగవంతుడికున్న జ్ఞానం, ఆ భగవంతుడికున్న ఐశ్వర్యం, ఆయనకున్న వైరాగ్యం, ఇవన్నీ నామాన్ని జపించేప్పుడు మనకు స్ఫురిస్తూ ఉండాలి. రాముల్లోని వాక్శుద్ధి ఎలా ఉంటుందంటే, నువ్వు వెళ్ళి వైకుంఠానికంటే నువ్వు వెళ్ళవలసిందే వైకుంఠానికి. వాక్శుద్ధికి ఉండేది రాముల్లోని వాక్శుద్ధి. ఇంకా పూజ లేదు, జపం లేదు, మంత్రం లేదు, వెళ్ళి నువ్వు వైకుంఠానికి వెళ్ళంటే వెళ్ళవలసిందే, నువ్వు ఆ మాట కంటే తిరగలేదు. వాక్శుద్ధి అంటారు దాన్ని. ఆ వాక్శుద్ధి అందరికీ రాదు, అది రాముడికే చెల్లింది. అలాగే మనం రామనామం చేసినప్పుడు, కృష్ణనామం చేసినప్పుడు ఆ వైభవం కూడా మనకు కొంత గుర్తులో ఉండాలి.
ఓం నమో నారాయణాయ.
ఓం నమో భగవతే వాసుదేవాయ.
ఓం నమః శివాయ.
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 ఓం నమః శివాయ. సదాశివాయ.
ఓం నమో భగవతే రుద్రాయ.
ఓం నమో భగవతే రుద్రాయ.
ఓం నమో భగవతే రుద్రాయ.
ఓం నమో భగవతే రుద్రాయ. సత్పురుష సహవాసంలోంచి శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధలోంచి ఏమొస్తుందమ్మా? జ్ఞానం వస్తుంది. జ్ఞానంలోంచి ఏమొస్తుంది? శాంతి వస్తుంది. శాంతిలోంచి నువ్వు సుఖీ అవుతావు. సగరాజు అంటాడు, శాంతి లేని వాడికి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? శాంతి గలవాడు మాత్రమే సుఖీ అవుతాడు. వాడు శాంతి లేని వాడు సుఖీ అవ్వలేడు. మళ్ళీ మొట్టమొదటిలో ప్రారంభిస్తున్నాను. ఆ తాతయ్య మీద శ్రీరంగం అయితే ఒకే ఇటుకి ఒకటి ఇటుకి అలా పేర్చి పెద్ద బిల్డింగ్ తయారు చేస్తాడు. చిన్న చిన్న జపాలు, చిన్న చిన్న మంచి పనులు, చిన్న చిన్న మంచి మాటలు, చిన్న చిన్న ఏదో కొంచెం చేతి మంచి సత్పురుషుల సహవాసం, అలా చిన్నగా 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 నెమ్మదిగా బిల్డింగ్ కట్టుకుందాం. ఆ జ్ఞానం అనే బిల్డింగ్ మనం తయారు చేసుకుందాం. మనం శ్రద్ధ గల వాళ్ళతోటి, సత్వగుణం ఉన్న వాళ్ళతోటి స్నేహాలు చెయ్యాలి. మహాభారతంలో ఒక మాట ఉంది, మహర్షులు కూడా మహాత్ములు కూడా వాళ్ళతో సమానంగా మనం ఉండగలం. ఒకడు రామకృష్ణుడు ఉన్నాడు, ఆ స్థాయిలో మనం ఉండలేకపోవచ్చు. కానీ వాళ్ళకు కూడా సమాధి స్థితిలో దిగొచ్చాక సత్వగుణం ఉన్న వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళతో సహవాసం చేయాలని వాళ్ళకు కూడా ఉంటుంది. ఇది మహాభారతంలో వాక్యం. వాళ్ళు నిరంతరం సమాధి స్థితిలో ఉంటారు కదా, మళ్ళీ మామూలుగా మనతో మాట్లాడుతూ ఉంటారు, వ్యవహారంలో మాట్లాడుతూ ఉంటారు సమాధి స్థితిని. అంటే సహజ సమాధి, సహజ సమాధి స్థితిలో కూడా ఎవరు వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా సమాధి స్థితే. ఎవరితోటైనా ఒకవేళ కంపెనీ సహవాసం చేయాలంటే సత్వగుణం ఉన్న వాళ్ళతోటే సహవాసం చేయాలనే బుద్ధి పడుతున్నట్టు వాళ్ళు. అంటే వాళ్ళు సత్వగుణాన్ని దాటినవాడే, ఆత్మజ్ఞాని ఆత్మానుభవం పొందినవాడు, బ్రాహ్మణస్థితిని పొందినవాడు. మూడు గుణాలు దాడితేనే కానీ అడిగితే బ్రహ్మానుభవం కలగదు. వాడు సమాధి స్థితిలో ఉన్న తర్వాత మామూలుగా దేహస్పృహలోకి వచ్చినప్పుడు కూడా వాడు సాత్విక బుద్ధి ఉన్న వాళ్ళతో, సత్వగుణం ఉన్న వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళతో సహవాసం చేయాలని ఉంటుందని మహాభారతంలో చెప్పిన మాట. భాగవతంలో ప్రహ్లాదుడికి అంటాడు, మనిషికి అసలు కోరికంటూ రాకూడదు, కోరిక వస్తే వాడు ప్రాణం బొస కొట్టేసినట్టు ఉంటుంది. అతను ఈ ముక్కులో ఎలక్ట్రీ పాము పోసారా కొడుతుందా, మీకు ఎప్పుడు కోరుకొచ్చినప్పుడు చూసుకోండి, ముక్కులో గాలి ఎక్కువ స్పీడ్గా తిరుగుతుంది. మీ ఇంద్రియాలు కుదిరిగా ఉండవు, ముక్కులో గాలి స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది. మనస్సు మరి గాలి వేసినప్పుడు చెట్టు ఆకి ఎలా కదిలిపోతా ఉంది, అలా మనసు కదిలిపోతా ఉంది. మరి ఆ కోరిక యొక్క వేగం అలా చేస్తా ఉంది. ఆ కోరిక ఏ బాపత కోరికైనా సరే ఆ కోరిక లేకుండా చెయ్యి స్వామి అంటాడు ప్రహ్లాదు. ముక్కులో గాలి వేగంగా తిరిగిపోతున్నట్టండి, కొంతమందికి బ్లడ్ ప్రెషర్ వచ్చేస్తుంది. ఆ దేహం మీద మనస్సు మీద దాని ప్రభావం ఉంటుంది. అంటే కోరిక లేకుండా చెయ్యి, ఆ కోరిక లేని స్థితి తీసుకురా అని ప్రహ్లాదుని ప్రార్థిస్తాడు. ప్రహ్లాదుడు ఎంత నిశ్చిశుద్ధుడు, ప్రహ్లాదుని ప్రార్థిస్తాడు. ఇది మన ఎక్కడో భాగవతం వస్తుంది, కోరిక లేని స్థితిని తీసుకువెళ్ళాడు. కొడుకు నుంచి వేకల పాట వస్తుంది దేహానికి మనస్సుకి. కొడుకు లేనివాడు మనస్సు, కొడుకు లేనివాడు దేహం పైట్గానే ఉంటుంది. అచంచలమైన ధైర్యం కలిగి ఉండటం, ఆడు ఎప్పుడు ధైర్యంగా అసలు ఎప్పుడు స్వరూపంలోనే ఉంటాడు. రెండు ఉంటాయి కదా, భయం ఎప్పుడు వస్తుందంటే సంకల్పం నుంచి వస్తుంది, ఆలోచన నుంచి భయం వస్తుంది. సంకల్పం లేని వాడికి భయం ఉండదు, ఆలోచన లేని వాడికి భయం ఉండదు. భవిష్యత్తు గురించి ఏదైనా ఊహించుకుంటే భయం వస్తుంది, భవిష్యత్తు గురించి ఊహ లేని వాడికి భయం. అంటే సంకల్ప రహితుడే యోగి, వాడికి ఏం సంకల్పం ఉండదు, వాడు తీసుకోడు చేతిలో పనిముట్టువాడు యోగి. అంటే వాడికి భయం అనే సమస్య లేదు, ఎప్పుడు ఒక రకంగానే ఉంటాడు. అదే క్యాదరు కూడా గీతాంజలి అంటాడు నన్ను భయం లేని స్థితికి తీసుకువెళ్ళని. భయం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆలోచన నుంచి సంకల్పం నుంచి భయం వస్తుంది.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే
to you, peace to you, happiness to you. Thank you all.